భగవతే శ్రీ రమణాయ,
ఓం నమో భగవతే శ్రీ రమణాయ.
అక్షర మన మనలో వేరుని చరణాలను గుర్తుంది. ఈ దేహానికి కొంత అనారోగ్యం కారణంగా ఆరు మాసాలను కూడా సమావేశాలు ఆయన మరొకసారి భక్తి మండలిని ఏదో ఒక అతీష్టం ఏదో ఒక సందర్భాన్ని తిరస్కరించుకుని భక్తి మండలిని ఇంకోసారి చూడాలని తీసుకుంటారు. ఈ సమావేశం ఏర్పాటు చేయడం అబ్బాయి ఇంకొక నిన్ను వసలి నన్ను గొనలేదు అంతకడు నాకు అర్థమవుతారు. ఏమీ కష్టపెట్టకుండా నీ స్వరూపం నాకు నా క్రమేం లేకుండా నన్ను ఏమి క్రమ పెట్టకుండా కష్టపెట్టకుండా సాధనలకు సంబంధించిన జాగ్రత్త లేకుండా నవ్వగింపక ఏమీ క్రమ ఇవ్వలేదు నాకు ఏమీ క్రమ పెట్టకుండా సాధన లేకుండా శ్రవణం లేకుండా మననం లేకుండా నీ స్వరూపం నాకు చెవులున్నందుకు మనం శ్రవణం చేయాలి. శ్రవణం చేయటం వల్ల కూడా పుణ్యం కలుగుతుంది. భగవంతుడు చెప్పిన మాటని శ్రవణం చేయటం వల్ల కూడా మీకు పుణ్యం కలుగుతుంది. ఇంతే చాలు. ఇలాగ అనేక జన్మల యొక్క పుణ్యం మీరు సంపాదించుకుంటూ రాగా రాగా మీకు మోక్షంగా అపేక్షించాలి. భక్తుడే అంటే భక్తి గలవాడు భక్తుడు, జ్ఞాని అంటే జ్ఞానం గలవాడు జ్ఞానం, ముముక్షుడు అంటే మోక్షాన్ని అపేక్షించేవాడు ముముక్షుడు. అయితే మనమందరం ముముక్షుడు కదా? కాదు. మోక్షం కావాలి మిగతాయి కూడా కాదు. మోక్ష అంటే మోక్షాన్ని పెట్టి మిగతా దేన్ని అపేక్షించు. అతను కావలసిన నీర్స్ అవసరాలన్నీ తీసుకొని చూస్తాడు. జిజ్ఞాసు, జిజ్ఞాసు అంటే జ్ఞానాన్ని అపేక్షించేవాడు జిజ్ఞాసు. భగవంతుడి గీతలు ఏం చెప్పారంటే అనేక జన్మల యొక్క పుణ్య పరిపాటం వల్ల కానీ ఆత్మదర్శనం కాదు, నా స్వరూపం తెలియదు, అనేక జన్మల పుణ్య పరిపాటం వల్ల కానీ అది తెలియబడదు అని చెప్తున్నారు. మన ఆత్మలో కూడా అంతే. అదే అతిశయక్తి కోసం చెప్పాడు నమస్కారం. నన్ను ఏమి కష్టపెట్టకుండా నీ స్వరూపం నాకు ఇచ్చేవాడని అరుణాచలేశ్వరుడు చెప్తాడు. గొప్ప కోసం చెప్పినట్టే అది అతిశయక్తి కోసం చెప్పినట్టే. నవ్వగింపదు, ఏమి కష్టపెట్టకుండా ఏమి శ్రమ లేకుండా నీ స్వరూపం నాకు అనిపిస్తుంది. ఇది అతిశయక్తి కోసం చెప్పిన విషయం కాదు, నిజమే. గ్రంథాలు చూసి పెద్దల వల్ల విని గ్రంథాల్లో చెప్పిన మంచి మంచి మొక్కలను మనం హృదయ పేటికలు దాచుకుని వాటిని రోజుల తరబడి సంవత్సరాల తరబడి జీవితాల తరబడి జన్మల తరబడి మననం చేయగా చేయగా అది ధ్యాస కలిగి దాని ఎందుకు ధ్యాస కలిగి ధ్యానం కలిగి ధారణ కలిగి అప్పుడు సమాధిస్తుని ఇంత క్రమం మనకి చెప్పారు మన వేదాంత సాంప్రదాయం. అటువంటి పాటలు నాకు ఏమి లేదు, గ్రంథం కూడా చదవలేదు, ఆత్మ అనేది రెండు ఒక ఉంది అనేది విషయం కూడా నాకు తెలియదు. అంటే ఏ రకమైన బాధలకి గురి చేయకుండా శ్రమలకు గురి చేయకుండా నీ టెస్టులకి నీ పరీక్షలకు గురి చేయకుండా ఏమి నవ్వగింపకుండా పరీక్షలు కూడా నేను చేయకుండా నీ స్వరూపాన్ని అడిగిస్తాను. ఇది నిజమే. అతిశక్తి కోసం, గొప్ప కోసం, లేదా అలంకారం కోసం, అతని మాట ఇతిప్రాస ప్రాస కోసం చెప్పిన మాటలు కాదు. కానీ ఆయనకి ఏమి నవ్వగింపక ఏమి శ్రమ లేకుండా ఇంకా స్వరూపాన్ని ఇచ్చేటారు నాకు తెలుసు. మరి మనకెందుకు ఇవ్వటం లేదు అని ఈశ్వరుడికి పక్షపాతం ఉందా? మరి మనకే ఇవ్వాలి కదా. మనకెందుకు ఇవ్వటం లేదంటే బయట ఉన్న అరుణాచలేశ్వరుడు స్థూల ఈశ్వరుడే. బయట ఉన్న అరుణాచలేశ్వరుడు ఎవరైనా స్థూలమైన కానీ నిజమైన ఈశ్వరుడు సూక్ష్మ రూపంలో మన హృదయంలో హృదయ నివాసిగా ఆయన స్థూల ఈశ్వరుడు. సూక్ష్మ ఈశ్వరుడు ఎక్కడున్నాడే మన హృదయంలో నివాసం. అది ఏమంది మనకి ఎందుకు అందటం లేదని? హృదయంలో ఈశ్వరుడు ఉన్నాడు కదా, హృదయంలో సుఖం ఉంది కదా, హృదయంలో శాంతి ఉంది కదా. అది మనకి ఎందుకు అందటం లేదు? మన బుద్ధిలో స్వచ్ఛత లేక వస్తువు ఇక్కడే ఉంది. వస్తువు మన హృదయంలో ఉంది, బుద్ధిలో దోషం ఉంది మనకి. మనకి స్వచ్ఛమైన బుద్ధి కాదు, స్వచ్ఛమైన బుద్ధికి ఆయన అందుతాడు. అక్కడే ఉన్నాడు, స్వచ్ఛమైన బుద్ధికి అందుతాడు. అంతఃకరణ బాగు చేసుకోవడం కోసం మన ఈ భూమి మీదకి వచ్చిన పని, ఈ ఎర్త మీదకి భర్త ఎందుకు వచ్చిందంటే మన అంతఃకరణాన్ని బాగు చేసుకోవాలి. దాని మెయిన్ ప్రయోజనం మీద పుట్టుక యొక్క ప్రయోజనం. ఎంతకాలం అయితే మనం మీరు ఎవరిని ఉపాసించినప్పటికీ, ఎవరిని ధ్యానం చేసినప్పటికీ, మీరు ఏ వ్రతాలు చేస్తున్నప్పటికీ కావున పేరు మీద అంతఃకరణంలో దోషాలు రాలిపోయే వరకు, అంతఃకరణంలో ఉన్న లోపాల కింద పడిపోయే వరకు, ప్రతి జన్మ కూడా సంసారం వెంటాడుతా ఉంటుంది. సంసారం బుద్ధి విడిచిపెట్టదు మనకి. కల్మషం, కల్మషం లేని వాడు, అది మంచి చెడు కూడా దాటిన వాడు కల్మషం లేని వాడు. ద్వైత బుద్ధి దాటిన వాడు, ద్వైత బుద్ధి దాటిన వాడిని, దేహాత్మ బుద్ధి దాటిన వాడు కల్మషం వేరేవాడు. కల్మషం ఉన్నంత కాదు వాడి జ్ఞానానికి అర్హుడు కాదు, వాడి భక్తికి అర్హుడు కాదు. రమణస్వామి జ్ఞాన ఆచార్యుడు. ఆచార్యుడు అంటే తాను ఆచరించి ఎదటి వారి చేత ఆచరింపజేసేవాడు ఆచార్యుడు. తాను ఆచరించాలి, ఎదటి వారి చేత ఆచరింపజేస్తాడు వాడు ఆచార్యుడు. రమణస్వామి జ్ఞానానికి సంబంధించిన ఆచార్యుడు. అంటే రమణస్వామి పాపరహితుడయ్యాడు. అక్కడ వస్తువు వెంటనే ప్రకాశించింది. ఎప్పుడైతే బుద్ధిలో దోషం లేదో ఆత్మ స్వయంగా ప్రకాశిస్తుంది. మనకి ఇష్టం వస్తుంది, అయిష్టం వస్తుంది, కోపం వస్తుంది, చిరాకు వస్తుంది, దుఃఖం వస్తుంది, ఇవన్నీ వస్తున్నాయి మన అనుభవంలో. మనలో ఉన్న పాపమే కోపంగా బయటికి వ్యక్తం అవుతుంది. మనలో ఉన్న పాపమే ఇష్టంగా అయిష్టంగా బయటికి వ్యక్తం అవుతుంది. ది గ్రేటెస్ట్ సీన్, పాపాల్లో కల్లా పెద్ద పాపం ఏంటంటే ది గ్రేటెస్ట్ సీన్ ఈజ్ ఫియర్. భయమే అన్నిటికంటే మించిన పాపం, పెద్ద పాపం. భయం వేస్తానంటే లోపల పాపం ఉన్నట్టే. అంటే ఏమిటి, లోపల ఉన్న పాపం, లోపల ఉన్న బలహీనత, లోపల ఉన్న దోషం భయంలో వ్యక్తం అవుతారు. అయితే ఈ భయం ఎంతకాలం ఉంటుందంటే ఈ దేహభావం అంతకాలం భయం వెంటాడుతుంది. దేహబుద్ధి ఎంతకాలం అవుతుందో అంతకాలం మనిషిని భయం వెంటాడుతుంది. ఒకసారి ఒక పెద్ద మనిషి రమణస్వామిని అడిగారు, మీకు ఎప్పుడైనా భయం వేస్తున్నారు? వాట్ అని ఎత్ అని, వాట్ అని ఎత్. ఈ భూమి మీద అసలు భయపడటానికి ఏముంది? తనకంటే వేడిగా ఏదైనా ఒక వస్తువు ఉంటే భయానికి కారణం. తనకంటే వేడిగా ఏమి లేప్పుడు దేని చూసి భయపడతాడు మనం? అని మిమ్మల్ని చూసి నీకు ఎత్తిన భయం వస్తుంది. ఎంత వాళ్ళు చూస్తే నీకు భయం, రెండు ఉంటే భయం వస్తుంది, మనం చూసి మనకు భయం వస్తుంది. మీరు జ్ఞాపకం ఉంచుకోండి, ఎన్ని జన్మలు ఎత్తినా సరే అన్ని స్వప్నంతో సమానం. ఆ దేహాలు ఆ లోకాలు కూడా స్వప్నంతో సమానం. చైత బుద్ధి ఉన్నంత కాలం వాడిని సంసారం వెంటాడుతూ ఉంటుంది. ఏ రూపంలో సరే, అది మానవ రూపంలో ఉండొచ్చలే, జంతు రూపంలో ఉండొచ్చు, మానవ ఇంకొక రూపంలో ఉండొచ్చు, ఏ రూపంలో ఉన్నా సరే ద్వైత బుద్ధి ఉన్నంత కాలం వాడిని సంసారం వెంటాడుతూ ఉంటుంది. కానీ మనం కల్పించుకున్నటువంటి నామరూపాలు కూడా మన బుద్ధి కలిపి భగవంతుడి ఒక్కడే. కానీ మనం దేవతలకు కల్పించిన నామరూపాలు కూడా మన బుద్ధి కల్పించిన విషయాలు. శాంత రవిశం, ఎవరికి ఉత్తమైన సుఖం వస్తున్నాడు, రజోగుణం అన్ని వరకు వస్తున్నాడు. ఎవరికైతే రజోగుణ కార్యం, రజోగుణానికి సంబంధించిన వికారం, రజోగుణానికి సంబంధించినటువంటి గుణాలన్నీ కూడా ఎవడైతే ఎవడ మనసులో అణిగిపోయినాయో, ఎవడ హృదయానైతే విడిచిపెట్టి వెళ్ళిపోయినాయో, రజోగుణం ఎవడ హృదయానైతే విడిచిపెట్టి వెళ్ళిపోయిందో జారిపోయిందో వారికి ఈశ్వరుడు వేరుపడే శాస్త్రం. జ్ఞాని ఈశ్వరుడు వేరుపడరు. ఇప్పుడు జ్ఞాని ఎప్పుడు అవుతాడు? రజోగుణానికి సంబంధించినటువంటి వికారాలన్నీ కూడా భస్మైన వాడు జ్ఞాని అంటారు. ఎవరికైతే రజోగుణం జారిపోయిందో, దానికి సంబంధించిన వికారాలు రాగద్వేషాలు జారిపోయాయో, ఎవరికైతే కల్మషం లేదో, ఎవరికైతే బ్రహ్మభావన ఉందో, ఈ బ్రహ్మభావన కలిగే వరకు ద్వైత భావన నష్టపెట్టండి. మనం అఖండ భావన కలిగే వరకు, బ్రహ్మభావన కలిగే వరకు, బ్రాహ్మీనిష్ట కలిగే వరకు, బ్రహ్మస్వరూపం తానుగా వాడు నిలబడే వరకు బ్రహ్మస్వరూపంలో మనస్సును నిరోధించాలి. ఎప్పుడైతే బ్రహ్మస్వరూపంలో మనస్సును నిరోధిస్తున్నామో, ఆ నిరోధించే ప్రక్రియలో, ఆ నిరోధించే ప్రాసెస్లోనే మనస్సు కలిగిపోతుంది. అంతవరకు అజ్ఞానం కలగదు. మనకి దేహాలు మారిన, మనస్సులో భావాలు మారిన అజ్ఞానం కలగదు. అజ్ఞానం వెంటాడుతూనే ఉంటుంది, అది అణిగిపోయి మళ్ళీ ఉదయిస్తూ ఉంటుంది, అది సంసారానికి తయారు చేస్తుంది. అంచేత అటువంటి అజ్ఞానాన్ని పోగొట్టుకోవడం కోసం నేనేమి సాధన చేయక్కడ లేకుండా, నాలో ఉన్న అజ్ఞానాన్ని పోగొట్టి నాకు శ్రమ లేకుండా నీ స్వరూపాన్ని ఆదిచ్చావు. నవ్వగనుకోక నిన్ను వసలు నీ స్వరూపాన్ని నాకు ఇచ్చావు. అయితే నీ స్వరూపాన్ని నాకు ఇచ్చే ప్రక్రియలో నన్ను నేను కష్టపడి, నన్ను గొనలేదే అంశకుడు నాకు అది నాచావు. నువ్వేం చేశావు? నన్ను తీసేశావు. అంటే దేహాన్ని నేననుకునే పరిమితమైన నేను తీసేశావు. అంటే అహంకారాన్ని తీసేశావు, నన్ను తీసేశావు. అంతకుడు నాకు నన్ను అంతం చేశావు. నన్ను అంతం చేశావంటే ఈ నేను అనే శరీరానికి పరిమితమైన నేను, ఈ అహంకారానికి పరిమితమైన నేను, దేహానికి పరిమితమైన నేను, ఈ నేను నుంచి నన్ను విడుదల చేసి నీ స్వరూపాన్ని నాకు ఇచ్చావు. ఈ జీవలక్షణాల నుంచి నన్ను విడుదల చేయటమే అంతం చేయటం. ఇక్కడ అనువాదంలో అంతకుడు ఏం చేశారు, భగవాన్ కూడా అలాగే రాశారు. కానీ నాకు అనిపిస్తుంది ఇక్కడ ఒకసారి ఇది నాకు ఇచ్చి అంతకుడు ఏం రాశారు, కానీ అందకుడు ఏం రాస్తే బాగుంటుంది. అంటే కళ్ళు లేని వాడు ఇచ్చుకోడు, అది నాకు తెలియస్తాడు. బుద్ధివాడు ఎంచుకోగలుగుతాడో కొట్లో కడతానుకున్న బజార్లోకి 400 రూపాయలు ఇచ్చి ఆ కొట్లోని ఏదో మన పెసలో నిలువలు అడుగుతా అనుకోండి, పంచదార ఏదో అడుగుతా అనుకోండి, ఆ రూపాయలు మారిన రూపాయలు తీసుకేసుకుని మనకు పంచదార ఇస్తామనుకుని మనం ఏమనుకుంటాం బుద్ధివాడు అలాగే అరుణాచలేశ్వరుడు కూడా ఇది గుడ్డి బేరం చేశాడు. ఈ బేరంలో నష్టపోయింది అంటే అరుణాచలేశ్వరుడు నష్టపోయాడు. అరుణాచలేశ్వరుడు ఏం చేశాడు, ఈయన్ని పుచ్చుకున్నాడు ఆయన ఇచ్చాడు, ఈయన పుచ్చుకోవడానికి అహంకారం ఆయన పుచ్చుకున్నాడు. అహంకారాలు ఏమో దుఃఖం ఉంటుంది, అహంకారాలు ఏముంటుంది దుఃఖం ఉంటుంది, రాగద్వేషాలు ఉంటుంది, మాలిన్యం ఉంటుంది. ఇది ఆయన పుచ్చుకున్నాడు, ఇది ఆయన పుచ్చుకుని ఆయన ఇచ్చాడు ఆయన ఆనందాన్ని శాశ్వత జీవితాన్ని ఈయన ప్రసాదించాడు. అంటే లౌకికంగా చూస్తే ఈ వ్యాపారంలో అరుణాచలేశ్వరుడు నష్టపోయాడు, రమణస్వామి లాభించాడు, నష్టపోయాడు కాబట్టి సర్వతో నుండి ఆధ్యాత్మిక మార్గంలో చాలా మంది ఉద్దేశం ఏంటంటే శరీరం పడిపోయిన తర్వాత వస్తున్నాయి, దేహం పడిపోయే వరకు మనం ఆగక్కర్లేదు. దేహం ఎక్కడ ఉండగా ఈ ఉపాధిలో ఉండగానే ఎవరికైతే జ్ఞానం కలిగిందో, ఎవరికైతే శ్రద్ధ కలిగిందో వాడికి జ్ఞానం కలుగుతుంది. జ్ఞానం కలిగిన వెంటనే మోక్షం అతి వేగంగా వచ్చి వాడిని వరిస్తుందని చెప్పాడు. శ్రద్ధ కలిగిన వెంటనే వాడికి జ్ఞానం కలుగుతుంది, జ్ఞానంతో పాటు ఇంద్రియ నిగ్రహం కలుగుతుంది. ఒక జ్ఞాపకం ఉంచుకోండి, జితేంద్రియుడు జితేంద్రియుడైన మాటలు ఎక్కువ మన గీతలో కనిపిస్తాయి. అక్కడ ముందు ఇంద్రియాన్ని నియమించుకుంటూ నియమించుకోవటం మనది చేతనైతే అప్పుడు ఇంద్రియాన్ని జయించడం చేతనం. ముందు మానవుడు నియతేంద్రియుడు అవ్వాలి, నియతేంద్రియుడు అయిన తర్వాత జితేంద్రియుడు అవుతారు. అంటే ఇంద్రియాలు నియమించడం నేర్చుకోవాలండి. ఎప్పుడైతే ఇంద్రియాలు నియమించడం నేర్చుకున్నాడో అప్పుడు జయించడం చేతనం అవుతుంది. అంటే మీరు చేసే ఉపాసన, మీరు చేస్తున్న పూజ, మీరు చేస్తున్నటువంటి జపం చిల్లర విషయాలకి ఖర్చు పెట్టకుండా గమ్యమైనటువంటి జ్ఞానం వైపుకే మన మనసును కేంద్రీకరించాం. ప్రకృతి కానీ, సంసారం కానీ, ఈ రాగద్వేషాలు కానీ రమణస్వామి గురించి పెట్టిన తేలిగ్గా మనల్ని విడిచిపెడతాయని ఎప్పుడు అనుకుంటుంది. విచారం చెప్పిన తర్వాత ఇదంతా మనకు నిజంగా కనిపిస్తుందా అబద్ధంగా కనిపిస్తుంది? నిజంగానే కనిపిస్తుంది, అబద్ధమే కానీ నిజంగా కనిపిస్తుంది. ఈ అబద్ధం ప్రతి జన్మలోనే ఇలాగే కనిపిస్తూ ఉంటుంది మనకి. ఇలా ఎంతకాలం అయితే మన మనస్సుకి మన బుద్ధికి ఇలా కనిపిస్తుందో అంతకాలం భ్రాంతి పడతా ఉంటుంది, మన మనస్సు భ్రాంతి పడతా ఉంటుంది. మనస్సు భ్రాంతి పడుతున్నంతకాలం సంసారం వస్తుంది, దుఃఖం వాడిని వెంటాడుతున్నాం. వాడు ఎన్ని గ్రంథాలు చదివినా, ఎన్ని సాధనలు చేసినా అబద్ధం నిజంగా కనిపిస్తున్నంతకాలం వాడిని దుఃఖం దిగిపడుతుంది. వాడు దుఃఖం సరించలేదు, ఆ దుఃఖం యొక్క సరిహద్దులు దాటి వాడు వాడు ఎంత పండితుడు అయినప్పటికీ చివరికి వాడు దేవతా స్వరూపం అయినప్పటికీ దుఃఖం వాడిని ఉడికిపెట్టు. నిజం తెలుసుకునేవాడు ఏది నిజం, నిజం ఎక్కడ ఉందనుకుంటుంది, మనకంటే వేడిగా బయట ఎక్కడో నిజం ఉందనుకుంటున్నాం, అలా వెతుకుతున్నంతకాలం వాడికి నిజం కనపడదు. మీకు నిజం తెలుసుకునే వరకు అబద్ధం నిజంగానే కనిపిస్తుంది. సోదర మహాశయ గారా, మీరు ఎవరిని ఉపాసన చేస్తున్నారో అన్నది ప్రధానం కాదు. మీరందరూ గుంజల మీద చేతులు వేసుకున్న విషయం ఆలోచించండి. ఇక్కడ చదువు వచ్చిన వాళ్ళు ఉండొచ్చు, చదువు లేని వాళ్ళు ఉండొచ్చు, ధనవంతులు ఉండొచ్చు, భేదవాళ్ళు ఉండొచ్చు, స్త్రీలు ఉండొచ్చు, పురుషులు ఉండొచ్చు, భక్తులు ఉండొచ్చు, భక్తులు కాని వాళ్ళు ఉండొచ్చు, దేవుడు ఉన్నాడని చెప్పిన వాళ్ళు ఉండొచ్చు, దేవుడు లేడని చెప్పిన వాళ్ళు ఉండొచ్చు, ఎవరన్నా నాకేం అభ్యంతరం లేదు. కానీ ఒకటి, ఇప్పుడు మనందరం బానిసలేదని ఎవరికి సుఖం లేదు, స్వాతంత్రం లేదు. కామం యొక్క ప్రభావం లేని మనుషులు కాదు, కామం యొక్క ప్రభావం లేని మనుషులు కాదు, క్రోధం యొక్క ప్రభావం లేని మనుషులు కాదు, రాగద్వేషాల యొక్క ప్రభావానికి గురి కాని మనిషి ఇక్కడ ఎవరైనా చూపించండి. నేను స్వతంత్రాన్ని, నా మనసు స్వాతంత్ర్యంగా ఉంది, నేను సుఖంగా ఉన్నాను, నా మనసుకు సంకల్పం లేవు, నేను ఏ విషయమైనా స్వతంత్రంగా ఆలోచించగలను, ప్రకృతి ప్రభావానికి దేని ప్రభావానికి నేను లొంగలేదు, నా మనస్సు ఫ్రీగా ఉంది అని చెప్పగల వాళ్ళకి ఎవరైనా ఉన్నారు? నేను కాలానికి గురవుతుంటే, రాగద్వేషాలకు గురవుతుంటే నాకు స్వాతంత్రం ఉంటుంది. నిరంతరం బానిసత్వంలో జీవిస్తున్న జీవితంలో నిరంతరం మన ఇంద్రియాలకు బానిసలం, మన దేహానికి బానిసలం, రాగద్వేషాలకు బానిసలం, నిరంతరం చివరి శ్వాస వరకు బానిస బ్రతుకులు. నన్ను నేను నియమించుకోలేను, ఎదటవాణ్ణి నియమించడానికి చేసే ప్రయత్నం. నన్ను నేను సంస్కరించుకోలేను, ఎదటవాణ్ణి సంస్కరింపజేయడానికి నేను చేసే ప్రయత్నం. ఇదే కలిగి ఉన్న దోషం. సంస్కృతం అనేది మీ దగ్గర నుంచి ప్రారంభించకూడదు, నా దగ్గర నేను ప్రారంభించుకోవాలి. భగవాన్ ఏమన్నారంటే, నిన్ను నువ్వు ఎంతవరకు సంస్కరింపజేసుకుంటావో అంతవరకు సమాజానికి నువ్వు ఉపయోగపడతావు. మన బుద్ధిలో దోషం ఉండటం వల్ల, మనకి సహనం లేకపోవటం వల్ల, వినయం లేకపోవటం వల్ల, పరిశీలన చేసే అలవాటు లేకపోవటం వల్ల, స్వతంత్రంగా ఆలోచించే శక్తి లేకపోవటం వల్ల భగవంతుడి చెప్పిన మాటలన్నీ కూడా అబద్ధాలు పనిచేస్తుంది. అసహనంతో ఉన్న మనిషికి, అవినయం ఉన్న మనిషికి సత్యం ఎన్నడూ తన హృదయాన్ని చూచి చింతించి నేను దాటి పక్కన చేసి నీవేమి గురువును అరుణాచలం. చూచి చింతించి నేను దాటి అరుణాచలేశ్వరుడు ఏం చెబుతున్నాడంటే, నా వంక చూడమంటున్నాడు. ఇది మన వేదాంత సాంప్రదాయంలో మూడు దీక్షలు ఉన్నాయి. ఒకటి చక్షు దీక్ష, ఒక పవిత్రమైన హృదయం తర్వాత ఒకసారి మనం అంతా చూస్తే చాలు. రమణ స్వామి దగ్గరికి చాలా మంది లౌకిక మనుషులే వెళ్ళేవారు. లోకానికి సంబంధించిన కోరికలతోటే రమణ స్వామి దగ్గర కూడా వెళ్ళేవారు. వీళ్ళందరూ జ్ఞానులు, పెద్ద జ్ఞానం సంపాదించడం ద్వారా వెళ్ళారని అనుకోకండి. ఆయన ఏం చేసేవాడు, వీళ్ళందరూ చూసేవాడు. వాళ్ళ దేహ ప్రారంభాన్ని బట్టి వాళ్ళ కోరికలు నెరవేరవచ్చు, నెరవేరకపోవచ్చు, ఏదైనా స్వప్నం అది. ఇంకేంటంటే వీళ్ళకి ఏది మంచిదో గురువుకి తెలుసు, కానీ వీళ్ళకి తెలియకపోతుంది. నాకు మన జబ్బులో 104 జ్వరం, 103 జ్వరంలో నాకు ఒక శరీరం లేని శక్తి కనపడింది. పదరస్తున్నాను, క్యాన్సర్ క్యాన్సర్ కూడా మన హస్తుడే. ఆ మనస్సు ప్రయాణానికి సిద్ధమవుతుంది. నాకు ఏం చేస్తలేదు, కొన్ని ఈ జ్వరం తగ్గితే అరుణాచలం వెళ్ళి గిరి ప్రదర్శనం చేసేద్దాం అనుకుని నాకు అనిపించట్లేదు. 104 జ్వరంలో కూడా అది ఏమీ అనిపించట్లేదు. ఒక రోజునే ఏదో ఒక శక్తి, అంటే రూపం లేదు, అలా వచ్చి కనిపించి, నువ్వు ఉడిపి పేరు ఎప్పుడైనా అది యూపీ కర్ణాటక రాష్ట్రంలో ఉందని చెప్పారు. అక్కడున్న దేవుడు ఎవరో నీకు తెలుసా? నీ శరీరం కనిపించడం లేదు, వాళ్ళకి స్వస్థం అనమాట. బాలకృష్ణుడు ఉడిపిలో ఉన్నవాడు బాలకృష్ణుడు, నాకే చెప్పిస్తున్నాడు సమాధానం. ఆయన అడుగుతున్నాడు, నాకే సమాధానం చెప్పిస్తున్నాడు అనమాట. అది ఎవరు స్థాపించారో నీకు తెలుసా? ఎవరు స్థాపించారో నీకు తెలుసా అంటే మధ్వాచార్య వారు స్థాపించారు. బాలకృష్ణుని ఒకసారి వెళ్ళి దర్శనం చేసుకు వస్తాను, నువ్వు అనుకో, నీ జ్వరం తగ్గిపోతుంది అని వాయిస్ తగ్గిపోయాడు. కానీ నీకు ఎందుకు చెబుతున్నాయంటే ఉడిపి వెళ్ళాలని, కానీ కృష్ణుని దర్శించాలని, కానీ మనసుకు నాకు సంకల్పం రాలండి. నీ జాతర రావట్లేదు. నేను డాక్టర్ గారితో చెప్పాను, ఇలా డాక్టర్ గారు పొద్దున్న రాత్రి ఇలా వచ్చింది స్వప్నం, కృష్ణుని దర్శనం చేయమని వచ్చింది. మరి ఇలా అంటే డాక్టర్ గారు వెంటనే అన్నారు, మీరు నొప్పుకోండి. ఇంకేంటంటే మాట అర్థం, మీకు జ్వరం ఎందుకు వస్తుందో మాట అర్థం అవ్వలేదు. మీరు ఆరోగ్య కారణం మనిషి నేర్చుకోడిపోతున్నారు, జ్వరం కారణం వాళ్ళు తెలియదు అని చెప్పి మీరు నా చేతనం పని ఇది అంటే మీరు నొక్కుకోండి అని చెప్పి ఆయన చెప్పింది రైతే. కానీ మొక్కుకోవాలని మనసు ఎంత నేను ప్రయత్నం చేసినా రాలేదు. అప్పుడు రాలేదు, ఇప్పుడు రాకుండా అంటే ఉడిపి వెళ్ళకూడదని కాదు, కృష్ణుని చూడకూడదని కాదు. జ్వరం తగ్గిపోతే గిరి ప్రదర్శనం చేద్దామంటే నాకు అనిపించింది. నేను ఉడిపి వెళ్ళొచ్చు, కృష్ణుని చూడొచ్చు, లేదా తిరుపతి వెళ్ళొచ్చు, వెంకటేశ్వర స్వామిని చూడొచ్చు, అది వేరే విషయం. కానీ మొక్కుకుండా అనే భావన మటుకు నాకు రాలేదు. మమ్మల్ని స్వప్నాయి కదా అనిపించినా, పోయి చచ్చిపోతానా, ఏముంది అనిపించింది. పెంచి పచ్చింది ప్రిపేర్ అయిపోయామని కదా, ఈ పంచిపోతాను, ఈ పంచిభూతాలు నీ ప్రాణం నిలబెట్టి ఉంచింది. మనలో ఉన్న ప్రాణశక్తే పంచిభూతాలు పోగిన అలా నిలబెట్టి ఉంచింది ప్రాణం. దేహ ప్రారంభం ఖర్చు అయ్యే వరకు ఆ ప్రాణం అలా అంటిపెట్టుకుంటుంది దేహాన్ని. దేహ ప్రారంభం అలా అయ్యేటప్పటికి ఈ దేహాన్ని ప్రాణం విడిచిపెట్టేస్తే అదే చచ్చిపోతా అంటారు. అందుకంటే మరణించడం అంటారు. మనలో ఉన్న అజ్ఞానం పోనప్పుడు 100 సంవత్సరాలు జీవిస్తే మనకి ఒక్కోసారి ఒక దేహంలో ఎంత సాగం చేసినా అజ్ఞానం పోదు. అప్పుడు సడన్ ఈశ్వర్ ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఏమో ఈశ్వరుడు ప్రాణాలకు ఎలా ఉండదు దైవీబిడ్డ. ఇంటికి ఇక్కడ మనం చెప్పుకునే మాటలు ఏమిటంటే, సర్వసాధారణ దేవుడి గుడిలోకి, దేవాలయంలోకి వెళ్ళినా, జ్ఞాన దగ్గరికి వెళ్ళినా, భక్తులు కూడా లోకానికి సంబంధించిన ప్రయోజనాలు ఆశించి వెళ్తారు. అయితే నిజమైన గురువు దేవుడే గురు రూపంలో వస్తే, అక్కడ ఈశ్వరే మానవ రూపం ధరించి వస్తే, ఆత్మే మానవ రూపం కనుక ధరించి అక్కడ ఉంటే, ఆ గురువే కనుక అక్కడే కనుక ఉంటే, వారి విషయం కనుక అయి ఉంటే, మానవ జాతిని అపూర్వంగా అమోఘంగా ఉదాత్తంగా వాడు ప్రేమిస్తున్న గురువే కనుక అయితే, ఈ శిష్యుడు యొక్క మనస్సును ఆత్మవైపుకి గురి పెట్టేలాగా చేస్తాడు. దేనివల్ల? ఒక్క చూపు వాడు, వాడే కనుక ఈశ్వరుడు అయ్యింది, వాడే కనుక మానవ రూపంలో వచ్చిన ఈశ్వరుడు అయ్యి ఉంటే, వాడే గురువు అయితే, నేను ఏ ఉద్దేశం మీద, ఏ సంకల్పంతో ఈ లోకానికి సంబంధించిన కానీ పరలోకానికి సంబంధించినటువంటి ప్రయోజనం కోరి, జ్ఞానికి ప్రయోజనం ఇచ్చినట్టు పని చేస్తే అజ్ఞాని ప్రయోజనం కోరతాడు. జ్ఞాని పనికి ప్రయోజనం, పని చేసేటప్పుడు ప్రయోజనం కనుక జ్ఞాని మనస్సు ఆశిస్తే వాడి జ్ఞాని కాదు. అని ఏ ప్రయోజన నిమిత్తం, ఏ లోకానికి సంబంధించిన కోరిక నిమిత్తమైనా గురువు దగ్గరికి వెళ్ళినా, వాడు వీడి మనస్సుని ఎక్కడికి గురి చూపించాలో, ఎక్కడికి గురి పెట్టాలో, అక్కడ గురి పెట్టేలాగా చూస్తాడు. మీరు కళ్ళు కనపడవు, గుడ్డిగాను రోజు ఎందుకు నన్ను చూడటానికి వస్తాం రమణస్వామి గుడ్డమ్మని అంటాడు. నేను నిన్ను చూడటం కాదు, నేను గుడ్డిగాన నాకు తెలియదా, నేను నిన్ను చూడటం విషయం కాదు, నీ కళ్ళు నా మీద పడతాయని అంటుకో. అంటే ఏంటి చెప్తుంది దీక్ష చూచి అంటే వాడు చూస్తాడు. చూస్తే మీ పని పూర్తయిపోయినట్టే. అంటే నీకు చూశాడంటే నీకు అగ్గిపోలు వేసినట్టు. నిజమైన గురువు ఒకసారి మీ ఎవరో చూస్తే ఈ అజ్ఞానం అనే గడ్డి మీదకి అగ్గి అగ్గిపోలు వేయించినట్టు వాడే గురువు. ఇంకేదంటే గురువు అంటే ఎవరు చూస్తుంది అటువంటి చూపు చూస్తాడు. ఓ అరుణాచరిస్తుడు అటువంటి చూపు చూడవయ్యా నా నమ్మక. నేను ఏదో ప్రయోజనం కోసం నీ దగ్గరికి వచ్చాను లేదు. నేను ఏ ప్రయోజనానికి వచ్చినా, ఏది నాకు హితమో, ఏది నాకు శ్రేయస్సు, ఏది నాకు మోక్షాన్ని ప్రసాదిస్తుందో, ఏ చూపు నువ్వు చూడటం వల్ల నేను దుఃఖానికి దూరం అవుతాను, శోకానికి మోసానికి దూరం అవుతాను, అటువంటి చూపు నాకు చూడు, అటువంటి చూపు నువ్వు నాకు చూడు. అయితే నేను ఎందుకు వచ్చాను అది పరిగణలోకి నువ్వు తీసుకోకు. నేనేదో రూపాయల కోసం వస్తుండొచ్చు, లేదా నాకు గొప్పల కోసం వచ్చిండి వచ్చాను, లేదా అధికారం కోసం వచ్చాను, ఏదో వస్తుందిలే నా రోధ నా మనసులో ఉండే రోగాలు పెళ్లి నేను వచ్చి నేను ఆశ్రయించాను. ఆ గొడవ వదిలే, నువ్వు మటుకి నేను వ్యవహరించు. అయితే ఇక రమణస్వామిలో ఉన్న విశేషం ఏంటంటే, ఒక ధనం అపేక్షించి అతని దగ్గరికి వెళ్ళినా, అతనికి ధనం వచ్చినా, ఒకరో సాధకుడు కదా దేవ ప్రారంభాన్ని బట్టి ధనం రాకపోయినా, అతని చూపు వల్ల ఇతనికి ధనం ఏందో అపేక్ష కూడా పోయింది. వాడు ధనం మర్చిపోయి సడన్గా ఒక్కసారి సడన్గా అకస్మాత్తుగా మన వరదలు వచ్చినటువంటి గోదావరి వరదలు, ఆ వరదలు వచ్చినప్పుడు ఆ వరదల మధ్యలో గడ్డి పరకేస్తే ఎంత వేగంగా ఆ గడ్డి పరకు కొట్టికెళ్తుందో, అంత వేగంగా ఒక్కసారి భగవంతుడు చూడటం వల్ల అంత వేగంగా ఈ మనస్సులో ఆశ్రయిస్తుంది. మామూలుగా కొట్టుకెళ్ళడం కాదు, ఇతను వచ్చిన లోక ప్రయోజనాల కోసం ఒక్కసారి అందులోంచి ఆ కత్తులోంచి ఆ అందులోంచి విడిపోయి ఏమంటే మహావేగంతో తీవ్రమైన ప్రవాహంతో ఆత్మయోగి ప్రయాణం చేసి వచ్చిన వాడు గురువు యొక్క చూశాడు. మనం గడ్డి పెట్టి అగ్గిపళ్ళు వేసామనుకోండి, వేసిన తర్వాత ఇంకో గంట కావచ్చు, రేపు పొద్దుకు కావచ్చు, అంకులు పోతున్నాడు, ఈ లోపల మనం తప్పుకోవచ్చు, అది ఏ పొద్దుకు తగలన్నామని ఆ పని పూర్తి వరకు గురి గురించి పెట్టడు. పూర్వజన్మల్లో ఏ సంబంధం లేకుండానే మనం ఇక్కడ కలుసుకున్నాం. ఈ జన్మలో ఈ సంబంధం, మరొక జన్మలో మరొక లోకంలో అంటే దేహం పోతే సంబంధం పోయినట్టే, దేహానికి పరిమితం. గురువు మనల్ని ప్రేమిస్తుండే, గురువు యొక్క దేహం మనం ప్రేమించు, విషయాన్ని ప్రేమించేవాడు ఈశ్వరుని ఎవరు ప్రేమిస్తాడు, విషయాన్ని ప్రేమించే మనం ఈశ్వరుని ప్రేమిస్తాడు. చూచి అలాగే ఒక్కసారిగా వంక చూడు, చింతించి, చింతించడం అంటే భావన చేసి, మీకేదైనా కష్టం ఉంటే, మీకేదైనా బాధ ఉంటే, మీకేదైనా పెయిన్ ఉంటే, ఈ రోజుల్లో దిష్టి అవడుకున్నాను అంత పెయినే, దిష్ఫుల్గా ఎవడో లేడు పెయిన్ఫుల్గా ఉంటుంది. ఏమని మీకున్న కష్టం, అదే మీకున్న దుఃఖం ఒక జ్ఞాని యొక్క హృదయంలో వెయ్యండి, మీకు రెండు మంది బరువు అది జ్ఞాని యొక్క తలంపులోకి మనం ఎప్పుడైనా వెళితే చాలు, అది కూడా దీక్ష అంటున్నది కదా. ఎదురుకుండా ఒకరినొకరు చూసుకోకర్లేదు, ఫిజికల్గా ఉండక్కర్లేదు, ఆత్మ అంతగా ఉంది. జ్ఞాని అంటే ఎవరు? ఆత్మే. అంతే నువ్వు జ్ఞాని హృదయంలోకి వెళ్ళిందా, నీ యొక్క తలంపు జ్ఞాని యొక్క హృదయంలో పడిందా. అంతే మన వాళ్ళు పెద్దవాళ్ళు అంటారు, ఏదో మీ హృదయంలో వేయడానికి మాట చెప్తున్నాను అని తప్ప. అంటే జ్ఞాని యొక్క హృదయంలో మనం ఒక మాట ఇస్తే మన కష్టం ఒకసారి అక్కడ చెప్పుకుంటే అక్కడికి కలిగిపోతుంది, మన కష్టం కలిగిపోతుంది. కొంతమంది అంటూ ఉంటారు, గంగా నదిలో స్నానం చేస్తే పాపాలన్నీ పోతాయి కదా. గంగా నదిలో స్నానం చేస్తే పాపాలు పోవచ్చు, పాపం చేస్తే బుద్ధి పోదు, జ్ఞానిని చూస్తే పాపం చేస్తే బుద్ధిలో కూడా మార్పు వచ్చాయి. నదులన్నీ కూడా పుణ్య నదులే, కానీ నదుల కంటే గొప్పవాడు జ్ఞాని. గంగా నదిలో స్నానం చేస్తే పాపాలు పోవచ్చు, కానీ జ్ఞాని దర్శనం చేస్తే పాపాలే కాదు, పాపాలు చేసే బుద్ధి కూడా పోదు. వాడు జ్ఞాని. ఒక్కసారి జ్ఞానిని చూస్తే వాడి జీవితం యొక్క ప్రవాహంలో వాడి జీవితంలో మలుపు ఎంతో మలుపు ఎంతో తరణం పనిచేస్తుంది ఒకసారి జ్ఞాని దర్శనం చేస్తే. కొంతమందికి ఇమీడియట్ రావచ్చు, ఇమీడియట్ ఎక్స్పీరియన్స్ కొంతమందికి రావచ్చు, కొంతమందికి లేట్గా రావచ్చు, కానీ చూసిన యొక్క ప్రయోజనం, జ్ఞానిని దర్శించడం వల్ల వచ్చిన ప్రయోజనం, మహాత్ముని దర్శనం చేయడం వల్ల ప్రయోజనం, ఒక వ్యక్తి ఆ పై మెట్టి కడతాడు కానీ ఆ ప్రయోజనం ఊరికే పోదు. ఎవరికి జ్ఞానం కలుగుతుందంటే పవిత్రమైన చరిత్ర గలవాడికి, పరమ పవిత్రమైన చరిత్ర గలవాడికి, మనస్సంతా భక్తితో నిండిన వాడికి, హృదయం అంతా జ్ఞానంతో నిండిన వాడికి, వారికి ఎవడ హృదయం అయితే జ్ఞానంతో నిండిపోయిందో, ఎవడ మనస్సు అయితే భక్తితో నిండిందో, ఎవడ శరీరగతమైన చరిత్ర, ఎవడ చరిత్ర పుణ్యమైన చరిత్ర, వారికి ఈశ్వర వేషం. అంటే జ్ఞాని కూడా వ్యవహార దశలో భక్తి నిమిత్తి పెట్టాలి. మనం ఈశ్వరుడు స్మరిస్తున్నాం, ఈశ్వరుడు కూడా మన గురించి ఈశ్వరుడికి ఒక్కసారి స్మరణ వస్తే ఆ భావన కనుక కలిగితే నేను తప్పకుండా వచ్చాను. ఇంకోటి నేను జ్ఞాపకం ఉంచుకొని, ప్యూరిటీ లేని వాడికి మెచ్యూరిటీ రాదు. మీరు ఎంత కష్టపడండి, ప్యూరిటీ కనుక లేకపోతే పవిత్రత ఏదైనా పక్వత రాదు. ఒకసారి చూడండి, మనకి శాంతి కోసం ఎంత మనం పాట, ఎంత దుఃఖంగా ఉంటానండి, అశాంతిగా ఉంటానండి, చిరాగ్గా ఉంటుంది అనుకుంటా ఉంటాం ఒకసారి మనం ఇంటికాడికి కూర్చుని. ఒకసారి ఎప్పుడు వస్తుందో శాంతి, ఎప్పుడు వస్తుందో సుఖం తెలియదు, కెరటలా వచ్చి పడిపోతుంది. ఎంత ఆనందంగా ఉంది ఈ రోజు, ఎంత శాంతిగా ఉందని చూస్తూ ఒకసారి మనం ప్రయత్నం లేదు. అప్పుడు ఏ దేవతలను మనం కరుణించారో, ఏ దేవతలను మనం స్మరిస్తున్నారో, ఏ జ్ఞానంలో మనం ఎదురుస్తున్నామో అది రహస్యం. మీ సాధనతో ప్రయత్నం లేకుండా వాళ్ళు ఎంత శాంతిగా ఉంది, వాళ్ళు ఏం నేను కూర్చున్నట్టుంది అనిపిస్తుంది, ఇప్పుడు ఇంటికాడ మీరు ప్రశ్న వస్తున్నారు. అప్పుడు ఏ జ్ఞాన హృదయంలో మీరు ఎదిరితే ఇంత ఆనందం ఏమొస్తుందో అది ఈశ్వరుడుతుంది. దేవత దేవత నేను చెప్పాలి, అది అటువంటి భావన చాలంటున్నాడు ఇక్కడ. భావన నా వంక చూడు, చూసి నన్ను తత్వాన్ని తీసుకురా, లేకపోతే చింతించు, నా గురించి ఒకసారి నీ స్మరణలో పెట్టుకో, నీ జ్ఞాపకంలో పెట్టుకో. మొత్తం మన దీక్ష ఏంటి? చక్షు దీక్ష. ఇంకో దీక్ష ఏంటి? భావదీక్ష. ఇంకోటి ఏమంటాడండి? నేను దాటి అంటే ఈ దీక్ష గురించి వాళ్ళు ఇప్పుడు రామకృష్ణ పరమస్ తన శిష్యులు తీసుకో, నేను దాటి అంటే సత్య పరీక్ష. ఏమంటారని దీన్ని పరీక్ష దీక్ష. ఇదే కన్నా సత్య దీక్ష. వేదాంత పరిభాషలో స్పర్శ దీక్ష. దానికి ఏమంటున్నాడు భగవాన్ దాన్ని నేను దాటి అని నా శరీరం టచ్ ఇక్కడ నేను చూస్తా ఉంటాను, నేను పక్వానికి దారు ఉంటాను, ఈ కడుపులో నేను పెట్టుకుంటా ఉంటాను, అప్పుడు పక్వానికి దాన్ని అంటే నేను వద్ద నా దగ్గర పెట్టుకో, ఎదురుగుండా పెట్టుకో, నాలుగు బాగా ఏం చేయి, నన్ను ముట్టుకో, దాన్ని పరీక్ష, దాన్ని పరీక్ష చేసి నన్ను దగ్గర పెట్టి రాపాడించి చేపలు కడిగినట్టు నన్ను కడిగి అనుసరించి నన్ను వాయించు, నా వాయించి నేను దాకా అనుసరించినట్టు ఫిజికల్గా ఫిజికల్ కాంటాక్ట్ వల్ల ఫిజికల్ కాంటాక్ట్ వల్ల కూడా నన్ను బాగు చేయి, నన్ను బాగు చేసి ముఖ్యమయ్యాలి. ఎలా చిట్టు దీక్ష వాళ్ళు, భావనా దీక్ష వాళ్ళు, అయితే పరీక్ష దీక్ష వాళ్ళు, ఏదో దీక్ష నన్ను బాగు చేయి. ఒకసారి రామకృష్ణ ఏం చేశాడు, పరీక్ష దీక్ష ఇచ్చాడు, వివేకానంద స్థలాలు సచ్చి చేశాడు. అతనికి ఒక్కసారి ఏం చేస్తున్నావు, నువ్వేం చేస్తున్నావు, ఇంటికాడ మా అమ్మ ఉంది, ఇంటికాడ మా నాన్న ఉన్నాడు, మా అన్నదమ్ములు ఉన్నాడు, మా కుటుంబం ఉంది, వీళ్ళందరూ ఏమైపోతారు, నన్ను ఏం చేస్తున్నావు అని అంటే దేహభావన అతను కలతపడుతుంది అక్కడ. ఆత్మ పరిధిలోకి, ఆత్మ వైభవంలోకి ఒక్కసారి తన అహంకారం పెంచుకుని, మనస్సు పెంచుకుని, అజ్ఞాన గ్రంథులు అక్కడ కొంచెం పద అలా ఊపితిన అజ్ఞాన గ్రంథులు తగ్గడానికి ఆ గ్రంథులు తెగే టైంకులు ఆత్మ వైభవాన్ని చూడటానికి అక్కడ శక్తి చాలా. నేను ఏం చేస్తున్నావు, నేను ఏం చేస్తున్నావు, అటాచ్మెంట్ తగలేక మా అమ్మ ఉంది, మా నాన్న ఉంది, నాకు బంధువులు ఉన్నారు, నేను చదువుకుంటున్నాను, నా కుటుంబానికి నేను దూరం చేసేస్తున్నావా, ఎన్ని ఒక్కసారి లోపల మిగిలిన పోతున్నాను, నన్ను ఏం చేస్తున్నావు, నన్ను ఏం చేస్తున్నాను అంటే ఏంటి, ఒక్క స్పర్శ దీక్ష వల్ల తన మనసులో ఉన్న వాసులన్నీ తెలిసి, మనసులో ఉన్న వాసులన్నీ తెలిసి కింద రావటానికి కొనవేశాడు రామకృష్ణుడు మొత్తం. సన్యాసం అంటే అది విడిచిపెట్టడం, సన్యాసం అంటే ఏమిటని అర్థం, విడిచిపెట్టడం, దేహాన్ని విడిచిపెట్టగలము, బట్టలు విడిచిపెట్టగలం, దండలు విడిచిపెట్టగలం, డబ్బులు విడిచిపెట్టగలం, కానీ ఒకటి విడిచిపెట్టగలం అహంకారం. మనకి బాహ్యంగా ఉండి అన్నీ విడిచిపెట్టగలం అవసరం ఏంటి, కానీ నేననుకున్న అహంకారాన్ని కానీ విడిచిపెట్టలేదు. అహంకారాన్ని విడిచిపెట్టిన వాడే దాన్ని త్యాగం చేసిన వాడికి మోక్షం, త్యాగం వల్ల మోక్షం. ఏ దేని త్యాగం వల్ల, బట్టల త్యాగం వల్ల, శరీర త్యాగం వల్ల, అహంకారం త్యాగం వల్ల, అజ్ఞానాన్ని త్యాగం చేసిన ఇక్కడ స్వామి ఏమంటున్నాడు, రామస్వామి రమణాచార్యుడు చూచి చింతించి నేను దాటి అంటే నన్ను టచ్ పరీక్ష వల్ల కూడా చేసి పక్కన ఉంది. బయలు నేస్తాలు చెప్పినప్పుడు వింటే కొంతమంది చదువు వచ్చేస్తుంది, అలా వస్తే మంచిది, అలా చదువు రాదనుకుని ఇంటికి వచ్చి చదవాలి. ఇంటికాడ చదివినా కొంతమందికి రాదు, అప్పుడు ఇంటికాడ తల్లిదండ్రులు వాళ్ళు వాయిస్తూ ఉంటారు, బయలు నేస్తాలు పడుతూ ఉంటారు, అలా చదువు వచ్చినా పర్వాలేదు. అంచేత నాకు విన్నా రాదనుకో, ఇంటికాడ చదివినా రాదనుకో, ఏమన్నా కొట్టినా రాదనుకో, ఈ మూడు చేసేయమంటున్నారు రామస్వామి. మందులకు తగ్గకపోతే బళ్ళు ఎక్కమంటున్నాడు, రోగం మందులకు తగ్గదనుకో, కదా ఆపరేషన్ చేశానుకో బళ్ళు ఎక్కమంటున్నాడు, మొత్తం మీద రోగం తగ్గాలి. ఇక రమణసాయి ఏమన్నాడు, మిమ్మల్ని పక్కవాడి తీసుకురా, ఒకవేళ నీ చూపు నా మీద పడితే సరిపోతుందనుకో, సరే గొద్దు నువ్వు మిగతా రెండు అక్కర్లేదు, నేను భావన దీక్ష స్పర్శ దీక్ష ఏమక్కర్లేదు, చూపు ఒకటే చాలనుకో, రెండోది కలుపు మాత్రం పెరుగుతున్నాయి, శక్తి దీక్ష చాలు, అది చాలదనుకో, భావనా దీక్ష చెయ్యి, అది నా తెలుస్తుంది చెబుతున్నాడు, భావనా దీక్ష చెయ్యి, అది చాలదనుకో, పరీక్ష దీక్ష చెయ్యి, దేనికి అది విరివిడిగా చెయ్యి. కానీ మూడు విరివిడిగా చేస్తాంటే బలం చాలనుకో, అది మూడు కలిపేసి చెయ్యాలి. కొంతమంది ఏమంటారంటే భక్తి యోగం చాలండి మోక్షానికి, కొంతమంది ఏమంటారంటే కర్మయోగం చాలండి ఏదో యోగం ఉంటాయి, అసలు ఆ యోగం కాదు ఈ యోగం కలిపి, కొంతమంది నాలుగు యోగాలు కలిపినాడు, అలా ఒక యోగం చాలు బాగుపడతాను కదా మనిషి, బాగుపడతానికి భక్తి యోగం, జ్ఞానయోగం, ధ్యానయోగం, కర్మయోగం, ఒక యోగం చాలు, ఒక యోగం చాలినప్పుడు నాలుగు యోగాలు కలపవచ్చు, తప్పలేదు, నాలుగు యోగాలు కలిపినా బాగుపడినా బాగుపడితే మంచిది. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు రమణస్వామి, మూడు వేరుగా ప్రయోగించినా లేదా, నేను తక్కువానికి వచ్చేస్తాను, ఒక రావనుకో మూడు కలిపి ప్రయోగించేస్తాను, నువ్వు ఏదో రకంగా నేను తక్కువానికి తీసుకురావడం, చూచి చింతించి నేను దాటి పక్వం చేసి నన్ను రక్షించబోయా, ఈ మూడును ప్రయోగించి నన్ను పక్వానికి తీసుకొచ్చి నన్ను మొగ్గేసి, ఏ రకంగా ముగ్గినా మొగ్గాలి, చెట్టుని ముగ్గినా పర్వాలేదు, అయితే చెట్టున ఈ కాయ కోసి మన బుట్టలో మొగ్గేసినా పర్వాలేదు, చెట్టును మొగ్గకుండా బుట్టలను మొగ్గకుండా వెళ్తే ఆ కాయ ఏం వస్తుంది, కుళ్ళిపోతుంది, అలా కుళ్ళిపోయేలా చేయగలను, మొత్తం మీద ముగ్గేలా చూడు అంటే ఈ జన్మలోనే నేను పక్వానికి వచ్చి కదా. మన భావన అసలు కరెక్ట్గా ఉండాలి, వీరి ముందు సబ్జెక్ట్ నేర్చుకుంటాం. వెంకటేశ్వరం భక్తుడు ఏమనుకుంటే అంటే వెంకటేశ్వరాన్ని పూజించామని నా కోరిక నెరవేర్తాయనుకుంటాను. విఘ్నేశ్వరుడు భక్తుడు ఏమనుకుంటా అంటే విఘ్నేశ్వరుని పూజ చేయటం వల్ల నా కోరిక నెరవేర్తామని వాడు అనుకుంటారు. ఆంజనేయ స్వామి వారి భక్తులు ఏమనుకుంటారంటే స్వామిని ప్రార్థించడం నా కోరిక నెరవేర్తామని వాడు అనుకుంటారు. అంటే ఆంజనేయ స్వామి వేరు, విఘ్నేశ్వరుడు వేరు, వెంకటేశ్వర స్వామి వేరు, అప్పుడే మనకి భావం వచ్చేస్తాం. మీరు ఏ రూపాన్ని ఆరాధించినప్పటికీ మీ కోరిక నెరవేర్చేవాడు మీ హృదయంలో చైతన్య రూపంలో ప్రకాశిస్తుంటుంది దేవుడే. దేవుడు అంటే అర్థం ప్రకాశించేవాడు, ఎక్కడ ప్రకాశిస్తున్నాడు? హృదయం గురించి, చైతన్య గురించి మీరు ప్రకాశిస్తున్నాడు. మన కోరికల్ని సాటిస్ఫై చేసేవాడు కూడా నిజమైన ఈశ్వరుడు ఇక్కడ వాడు. కానీ మనకేమనిపిస్తుందంటే ఆ రూపాన్ని ఆరాధించడం వల్ల ఆ రూపం మనకు ఆ కోరిక ఇస్తామని అనిపిస్తుంది. కానీ ఇచ్చేవాడు ఎవడు? ఈశ్వరుడే ఉన్నది ఒక్కటే. వాడే ఈశ్వరుడు, వాడే ప్రకాశించేవాడు, వాడే చైతన్య స్వరూపు. మీరు ఏ రూపాలు ప్రార్థిస్తున్నప్పటికీ, మీకు ఏ కోరికలు నెరవేరుతున్నప్పటికీ, మీ హృదయంలో హృదయంలో అంతర్యాముగా ఉన్న ఈశ్వరుడు చేస్తున్నాడన్న శ్రావణి మీకు కలగాలి. అపక్వ స్థితిలో ఉన్నవాడు మీరు. శాస్త్రం ఎన్నిసార్లు చదివినవాడు అర్థం కాదు. మానసికంగా పక్వానికి రాని మనిషికి, బుద్ధి వికసించని మనిషికి, బుద్ధిలో కూడా పక్వానికి రాని మనిషి శాస్త్రం ఎన్నిసార్లు చదివినా వాడికి అర్థం కాదు. శాస్త్రం కూడా తన హృదయాన్ని ఇవ్వడు. నన్ను పక్వానికి వచ్చేలాగా చెయ్యి. నీ వేలి నన్ను రక్షించువారు నా చల, నీ ఫోర్లోకి నన్ను తీసుకోవారు నా చల, నీ సర్కిల్లోకి నన్ను తీసుకోవారు నా చల. చీకటికి వెలుగుకి పోరాటం, ఆ పోరాటం మధ్యలో నేను అడిగిపోతున్నాం. అదే సాధన పెట్టిందని చెప్తున్నాను. చీకటికి వెలుగుకి జరుగుతున్న పోరాటం మధ్యలో ఉన్నాము. మాయా విషము పట్టి తలకెక్కి చెడు ముందే కరుణ పట్టు శ్రీ బ్రహ్మము అరుణాచ. మాయా విషము అంటే మాయ దేనితో పోతాడు ఇక్కడ రమణస్వామి? విషంతో ఆయనకి మాయ విషయం తలకెక్కక ముందు ఆయన బాగుపడిపోయారు. ఇంకా తలంపు అరుణాచలానికి సంబంధించిన తలంపు వచ్చింది ఉద్ధరింపబడ్డారు. ఇక మాయ అంటే ఏంటి అజ్ఞానం? మాయ అంటే ఏంటి అవిద్య? ఈ మాయ అనే విషయం, అవిద్య అనే విషయం, విషం అంటే ఏమిటి? విషయాలే విషయం. విషం అంటే ఏమిటండి? విషయాలే విషయం. విషయాలను చింతించడంలో విషయం ప్రవేశిస్తుంది. విషయం ఎక్కడి నుంచో రాదు. మన విషయాలను చింతిస్తుంటే విషయం పడుతుంది. పాపం తరిచింది అనుకోండి, మనకి విషయం ఎక్కుతుంది. దానివల్ల శరీరం పోతుంది. దానివల్ల ఏమి నష్టం లేదన్నాడు గౌతమ బుద్ధుడి శిష్యుడు. ఏమైపోతే పోయి భక్తి అంటే సద్భక్తే మోక్షాన్ని దారి చూపిస్తుంది. కృత్రిమ భక్తుల మోక్షం రాదు, సద్భక్తి కాదు. ఒక అర్థం చెప్పాడు నాకు. పాము నోట్లో పడిన పడాలని నీ నోట్లో పడకూడదన్నాడు. అది మీరు పాము నోట్లో పడిన పడాలని నీ నోట్లో పడకూడదు. నీ సహవాసం నాకు పనికిరాదు. నీ సహవాసం వల్ల నాకు కృత్రిమ జీవితం ఏర్పడి అక్కడ రాబోయే జన్మలు నీతి జన్మలు వచ్చి చీకటి కోణాలు నిలుపుకోతాను. మనం బాహ్యమైన విషయాన్ని గడుస్తాం, విషయాలు చింతించడం వల్ల వచ్చే విషయానికి గడవ. అది మనం మూలంలో పాలు చేస్తున్నాం. కొంతమంది నాకు ఎంతో గౌరవం వస్తుంది, ఎంతో పరుగుబడి వస్తుంది, ఎంతో ఐశ్వర్యవంతులు అవుతున్నాం అంటే బాహ్యంగా పలకలు కొలుచుకుంటాను. కానీ వాళ్ళు మూలంలో వెళ్ళిపోతున్నారని తల్లికి వెళ్తుంది. అది వాపే కానీ బలం కాదు. వాపును చూసి బలం అనుకుంటారు. వాపు వేరు, బలం వేరు. అరుణాచలేశ్వరుడితో రమణేశ్వరుడు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, మాయా విషమ పట్టి తలకెక్కి చెడు ముందే నేను, నాకు మాయా విషయం పట్టింది, నేను విషయ చింతనలో ఉన్నాను, కేవలం లౌకికుడిగానే జీవిస్తున్నాను. ఈ లౌకిక చింతనలోంచి, ఈ అవిద్యలోంచి, ఈ అజ్ఞానంలోంచి, ఈ భ్రాంతిలోంచి నేను ఈ చక్రం నుంచి బయటపడాలంటే నీ కరుణ, నీ దయ. నీ దయ లేకుండా నా సొంత తెలివితేటల వల్ల, నా సొంత ప్రయత్నం వల్ల, కేవలం నా ఎఫర్ట్ వల్ల, నా ప్రయోజకత్వం వల్ల నేను రక్షింపబడ. ఇప్పుడు నాకు తలకెక్కింది విషం, తలకెక్కింది అజ్ఞానమే సముద్రంలో ఉన్నాం మనందరం. ఆ సముద్రం వచ్చి మేలుపరచడమే ఈ మధ్యలో కొత్త కూడా. ఆ నది వచ్చి పాడు తీసేసి మా వ్యవసాయాలు అయ్యింది. ఈ అంతే సముద్రం బంగాళాఖాతం కూడా వచ్చి పడిపోతున్నామని మనం కొత్త పుకారు తీసుకొచ్చాం. నిజంగా నేను అయితే ఆ సముద్రం వచ్చి మనం కొట్టిపోయిన పర్లేదు, పెద్ద ఇది లేదు, మళ్ళీ సృష్టి ప్రారంభమవుతుంది. మనం ఎక్కడికి వెళ్ళాం? మనం ఎక్కడికి వెళ్ళిపోయే మనుషులేం కాదు. మనం ఈ ప్రకృతి విడిచిపెట్టేస్తున్నాం అనుకోకుండా మనం ఎక్కడ మళ్ళీ సిద్ధం అవుతాం. ఒకవేళ ఈ సముద్రం వచ్చి ఈ నీరు ఉంచక ముందే ఇక్కడ మనం ఉన్నది అజ్ఞాన సముద్రంలో ఉన్నాం. ఆ సముద్రం కూడా ఎందుకు? మనం అందరం సంసార సముద్రంలో ఉన్నాం, అజ్ఞాన సముద్రంలో ఉన్నాం. ఈ సముద్రంలో ఉన్నది ప్రత్యక్షంగా తెలుస్తుంది. ఇంకేదో ఈ సముద్రంలోకి ఎలా బయటపడతామని మానేసి ఆ సముద్రం వచ్చేస్తున్నాను కూడా ఏంటి? ఈ మధ్య ప్రతి ఇంట్లో ఇదే ఒకసారి స్వామి వివేకానంద చెప్పేవాడు. మీరు ఏం దేన్ని చూసి ఈ లోకంలో మీ వైభవాన్ని చూసి కానీ, మీ పాండిత్యాన్ని చూసి కానీ, మీ ధనాన్ని చూసి కానీ, ఈ లోకం లోకానికి సంబంధించిన విషయాలు దేన్ని చూసుకుని మీరు గర్వపడకండి, మీరు అహంకరించకండి. సముద్రంలో కావాల్సినటువంటి మిమ్మల్ని అందరం ఒక్కసారి ముంచేయాలి. సముద్రంలో సరిపడినటువంటి మీరు ఉన్నట్టు మనం అందరం ఒక్కసారి ముంచేయాలి. జ్ఞానమనే సముద్రం నుంచి, మాయనే సముద్రం నుంచి, అవిద్యనే సముద్రం నుంచి ఎవరైతే బయట పడతాడో వాడు దాన్ని చేయలేరు. సోక్రటీస్ ని విషం పెట్టి చనిపోయినప్పుడు నాకు దేహం పోతానని నీ దేహాలు ఉన్నాయి, నాకు ఇంటికి దేహాన్ని ఈశ్వరుడు తీసేస్తున్నాడని నీ దేహాన్ని ఇంటికి భూమి తీసుకున్నాడు అది ఈశ్వరుడు తీసి నీకు తెలియదు నాకు తెలియదు. దేహం ఉండటం కంటే పోవటం వల్ల మానవ జాతికి ప్రయోజనం అయితే దేహం పోవటం సంతోషం. లోకమాన్య తిలక్ గారికి బొంబాయిలో 6 సంవత్సరాలు రంగంలో జైలు శిక్ష విధించినప్పుడు ఆయన అన్నాడు, ఆ దేహం బయట ఉండటం కంటే జైల్లో ఉండటం వల్ల భారతదేశానికి స్వరాజ్యం సంతాడు వచ్చి జైల్లో ఉండటం ఈ దేహం ఉంటుంది. ఇంటికి నా ఉదయం ఉద్దేశం నెరవేర్చడం వచ్చిందా, ఈ దేహం జైల్లో ఉండ బయట ఉండే సమస్య కాదు. ఈ అజ్ఞానం అనే జైల్లోంచి మనం బయటపడాలి, అజ్ఞానం సముద్రంలోంచి బయటపడాలి. ఇది విషం, పాము విషం కంటే ప్రమాదం అనేది. అంటే ఈ విష ప్రపంచం నుంచి, ఈ విష సముద్రంలోంచి ఎవరైతే బయటపడాలని కోరుకుంటున్నారో వారికి ఈశ్వరుడు యొక్క కరుణ, ఈశ్వరుడు యొక్క అనుగ్రహం కావాలి కాబట్టి ఈశ్వరుని ప్రార్థించి అనుగ్రహం కోసం వేడుకోమంటున్నారు అన్న సంస్థ. అంటే ఈ ఉప్పు సముద్రం గురించి, పాల సముద్రం గురించి మనం కంగారు పడక్కడ. ఈ సముద్రంలో ఉన్నాం, అది అదనంగా రావటం ఎందుకు? ఏ సముద్రంలో ఉన్నాం? అజ్ఞానమైన సముద్రంలో ఉన్నాం. ఈ సముద్రంలోని గట్టెక్కడం వల్ల ఆలోచన అజ్ఞానం విషయంతో సమానం, కానీ దాన్ని మనం పోషించుకుంటున్నాం. అజ్ఞానాన్ని పోషించుకుంటున్నాం, సేవ పేరు మీద కూడా అజ్ఞానాన్ని కాలంలో పోషించుకుంటాం. సేవ చేస్తున్నాం, సేవ చేస్తున్నాం, ప్రజలకు ఉపకారం చేస్తున్నాం, ప్రజలను ఉపకారం చేస్తున్నాం, ప్రజలను ఉద్ధరిస్తున్నాం, ఉద్ధరిస్తున్నాం, ఉద్ధరిస్తున్నాం అనే పేరుతో చీకటిని పెంచుకుంటున్నారు, అజ్ఞానాన్ని పెంచుకుంటున్నారు. సోదర మహాశైలరా, మనం మాట్లాడే మాట వల్ల కానీ, మనం చేస్తూ చేసే చేత వల్ల కానీ, మనకు వచ్చే తలంపుల విషయంలో కానీ అహంకారం కనుక తగ్గకపోతే ఆ మాట వల్ల కానీ ఆ చేత వల్ల కానీ ఏమి ప్రయోజనం లేదు, లేదు. ఒకటి ఆలోచించండి, మీరు ఏదైనా సేవ చేస్తున్నారనుకోండి, చెయ్యని మంచిది. ఆ సేవ చేయటం వల్ల మీకు అహంకారం పెరిగిందా తగ్గిందా? సేవ చేయటం వల్ల మీకు అహంకారం పెరిగితే ఆ సేవ మీకు అపకారం చేసినట్టు లెక్కే. అది మీరు అంతర్ముఖ దృష్టి కలగాలి. మీకు అంతర్ముఖ దృష్టి లేకుండా, అంతర్దృష్టి లేకుండా ఇన్నర్ లైఫ్ ఏ మానవుడికి రాదు. ఇన్నర్ లైఫ్ లేని వాడికి జ్ఞానం వరించదు. వాడికి ఎన్ని జన్మలిచ్చినా, ఏ లోకంలోకి వెళ్ళినా, ఏ దేవత లోకాన్ని ఆరాధించినా వాడికి జ్ఞానం ఎన్నదు రాదు. అంతర్దృష్టి లేని మీరు సేవ చేయండి, మీకు వద్దంతం లేదు. సేవ పేరు మీద మీకు అహంకారం పెరుగుతుందా తరుగుతా? మీరు చేతులతో చేసే పనులు కానీ, నోటితో మాట్లాడే మాటల వల్ల కానీ, మీకు వచ్చే తలంపుల వల్ల కానీ, మీకు వచ్చే భావాల వల్ల కానీ, మీకు వచ్చే ఊహల వల్ల కానీ, మీకున్న ఐడియాస్ వల్ల కానీ, మీకున్న అహంకారం తరుగుతుందే, అది పెరుగుతుందే, అది మీరు చూసుకోవాలి. కానీ ఈ బాహ్యమైనటువంటి కొలతల లెక్కల వల్ల ఏం కలిగిన లేవు. ఈశ్వరుని మోసం చేయలేము, వాడి కణాభివృద్ధి చేయడంగా శక్తి లెక్క చేయడం. మీరు సేవ చేయండి, నేను వద్దంటే సేవ చేయండి. సేవ చేయటం వల్ల నా అహంకారం పొందుతుందా? అహంకారం పలసబడిపోయి రాలిపోవడానికి సిద్ధంగా ఉంది. అది మీరు లోపల దృష్టి కనుక మీకు లేకపోతే, అంతర్దృష్టి కనుక మీకు లేకపోతే, ఈ అంతర్జీవనం కనుక మీకు లేకపోతే, ఇన్నర్ ముక్తి కనుక మీకు లేకపోతే, లోపల దిగి గుండె గుండెని కనుక మీరు తాకలేకపోతే, ఉరవి యొక్క అంచుల్ని మీరు ముట్టుకోలేకపోతే, ఉరవి యొక్క లోతులకి దిగి ఉరవి యొక్క లోతుల్ని కనుక మీ మనస్సు చదవలేకపోతే ఎన్ని సేవలు చూసి ఎన్ని కలిగి కీర్తిని చూసుకాను, ఆడంబరాన్ని చూసుకాను, ఎన్ని మోసపోదు. ఎవరు ఎవడైతే నిరాడంబరంగా జీవిస్తున్నాడో, ఎవడైతే నిరహంకారిగా ఉన్నాడో వారికి మాత్రమే ప్రేమ జీవితం, శాశ్వత జీవితం. సముద్రం ఏ విధంగా అయితే నదిని తన గర్భంలోకి ఎంత ప్రశాంతంగా తీసుకుంటుందో, ఎంత ఆందోళన లేకుండా ప్రశాంతంగా అన్నో తీసి అంటిస్తారు, ఎంత ప్రశాంతంగా తన గర్భంలోకి సముద్రం తీసుకుంటుందో. అలాగే నిరహంకారంగా జీవించేవాడికి, నిరహంకారిగా మాట్లాడేవాడికి, నిరహంకారిగా సేవ చేసేవాడికి మన హృదయంలో ఉంటుంది ఈశ్వరుడు. తన స్వరూపంలో శాశ్వత జీవితంలో ఈ మోత్తంలో నిమ్మకాలు మనకు భక్తి ఉండి నేను కాదనటం లేదు. ఇది డైల్యూట్ డివోషన్, శుభ్రంగా నీళ్లు కలిపేసిన పాలు. ఆర్తిది భక్తి, అర్ధార్థిది భక్తి, జిజ్ఞాసుది భక్తి, జ్ఞానిది భక్తి. అయితే జ్ఞాని భక్తి ఎటువంటిది అంటే నీళ్లు కలపని పాలు. అటువంటి భక్తి వల్లే ఈశ్వరుడు లభ్యం అవుతాడు. అందుకే ఈశ్వరుడు ఏమన్నాడంటే, ఆర్తుడు నా స్వరూపాన్ని పొందుతాడు, జిజ్ఞాసుడు నా స్వరూపాన్ని పొందుతాడు, అర్ధార్థి నా స్వరూపాన్ని పొందుతాడు అని చెప్పలేదైనా. జ్ఞానిని కూడా భక్తుల లిస్టులో పెట్టి జ్ఞానికి ఒక చిన్న సర్టిఫికెట్ ఇచ్చారు, అక్కడ వారు నా స్వరూపాన్ని పొందుతారని. ఎందుకంటే వారి భక్తిలో నీళ్లు కాదు, వారి విలోకానికి సంబంధించిన సుఖాలు కానీ, పారలౌకిక సుఖాలు కానీ వారి ఏమి కోరదు. వారు కావలసింది స్వరూపం, వారికి కావలసింది స్వరూపం, స్వరూపాన్ని ప్రేమిస్తారు, వారికి కావలసిన స్వరూపంలో జీవిస్తారు, స్వరూపం కోసం మరి వారికి తనకంటే వేరుగా కోరదగింది వారికి ఏమి లేదు. ఎవరికి జ్ఞాని కోరదగినదే లేదు వారి. అటువంటి జ్ఞాని నా స్వరూపాన్ని పొందుతాడని చెప్పాడు. వారిని కూడా భక్తిని ఇస్తుందని చెప్పాడు జ్ఞాని. అంటే మనకి భక్తి లేదా భక్తి ఉంది, లోకానికి సంబంధించిన విషయాలతో కలిసిపోయి, విషయ చింతనతో కలిసిపోయి. అర్ధార్థి అంటే కేవలం రూపాయలు అనుకోకుండా వీరు ఈ లోకానికి సంబంధించిన ప్రయోజనం కానీ, పరలోకానికి సంబంధించిన ప్రయోజనం కానీ ఏది కోరిన వాడు అర్ధార్థి. కేవలం ఒక రూపాయలనే కాదు, నిర్దక్షణ కూడా కాకుండా మన ప్రాణం తీటానికి తెల్లారు లేచిన వెంటనే మనం పీక పట్టుకోవడానికి సిద్ధంగా సాధుకోవడం పడబట్టినట్టు పెట్టి నిద్రలో చచ్చి వదిలిపోదు. ఆ నిద్రలో కూడా చావకుండా నిద్రలో దుఃఖం చచ్చిపోతాను. ఇంట్లో గొడవలు, పంచాయతీ గొడవలు లేవు, తనిఖీ గొడవలు లేవు. వేదవాడికి నేను వేదవాడని, ధనవంతుడిని నేను ధనవంతుడిని, ఏ గొడవ లేకుండా శుభ్రంగా నిద్రపోతాను. నిద్రలో ఏ గొడవ ఉండదు. నిద్ర ఏమన్నారంటే జీవుడికి రెస్టింగ్ ప్లేస్, మన మనస్సుకి విశ్రాంతి తీసుకునే గ్రహం అవుతుంది. రెస్టింగ్ హౌస్ అనమాట. అంచేత నిద్ర పట్టాలంటే డాక్టర్ దగ్గరికి వెళ్తే అలా మాత్రం కూడా నాకు ఈ ఆరు నెలలు ఎంత జబ్బుగా నిద్ర మాత్రం వేసుకోలేదు. ఏక నిద్రే మా డాక్టర్ గారు అడుగుతాను, నిద్ర బాగా పట్టాలని. నిద్ర పట్టడానికి పడుకోవడం నిద్రే, ఏది లేదు నిద్రలో అన్ని చచ్చిపోయి ఉంటున్నాయి. కానీ మనకి పీకట్టుకోవడానికి ఒకటి మడికి బతుకుంటాను. కానీ అది కూడా శ్మశానంలో కూడా ఉంటాను. శ్మశానంలో కాలకుండా నిద్రలో వీళ్ళు ఎప్పుడు లభిస్తారా ఇది పీకట్టుకుందామని కనిపెట్టుకుంటాను. తాచుకోకుండా దేహాంతరంలో కూడా వచ్చి లోకాంతరంలో కూడా వచ్చి మన దృష్టి పట్టుకుని మనం వీడ్చేసి మనల్ని పిప్పు చేసి రాపాడించి రాపాడించి నిప్పు చేసి నిద్రలో విడిచిపెట్టకుండా సావులో కూడా విడిచిపెట్టకుండా మనకు కూడా నీడలాగా వెంట పడింది మన అజ్ఞానం. నిద్రలో కూడా అజ్ఞానం విడిచిపెట్టడం మీరు గుర్తుపెట్టుకోండి. ఈ అజ్ఞానం ఏంటి ఆగుంటారు నిద్రలో సాగుతుంది మీరు ఆరోగ్యశాలు తప్పండి. ఆ అజ్ఞానం సాగుతుందా ఎరుగు చెడు దానికి అజ్ఞానం ఎదురు చెప్పు. ఏమంటే ఇప్పుడు దేహం చచ్చిపోయినప్పుడు చచ్చిపోతుంది అప్పుడు సాగుతుంది. దేహం చచ్చిపోయినప్పుడు అక్కడికి రెండు బొడి పళ్ళు వేస్తున్నట్లు దేహం ఎప్పుడైతే పోయినప్పుడు మన రూపాయలు మనం విడిచిపెడతాయి. మనం కట్టుకుని ఇవి మనం విడిచిపెడతాం. మనకు ఆస్తులు మనకున్న బంధువులు స్నేహితులు అందరినీ మనం విడిచిపెట్టేస్తున్నాం. కానీ ఒకటే మనం విడిచిపెట్టలేదు. కానీ మన అజ్ఞానం పెడుతున్నాను ఒక నిద్రలోనే కాదు సావులో కూడా విడిచిపెట్టి నా దేహంలోంచి నేను వేరు పడినప్పుడు, నా మనసుతో నేను వేరు పడినప్పుడు, నా రాగద్వేషాల్లోంచి కూడా నేను వేరు పడినప్పుడు, అప్పుడు కూడా నా అజ్ఞానంలోంచి నేను వేరు పడలేకపోతున్నాను. అటువంటి విషయం పని కృపను నా ఎందుకు దయ చూపించు మాయాంతముగా కృప కలిగేని అంటే ఎలా చెబుతున్నాడు నా కష్టాలన్నీ కరిగిపోయిలేగా నీ దయ చూపించాను. నా మాయ పోయిలేని దయ చూపించాను. నా సమస్య కెపాసిటీ చూడకుండా నేను నాలో ఉన్న మాయ అంతరించి చూ అంటే నువ్వు దయ ఎలా చూపిస్తావంటే నాకు నీ కరుణ ఎలా చూపిస్తావంటే నీ ప్రేమ నాకు ఎలా చూపిస్తావంటే నాలో ఉన్న మాయ కరిగిపోయిలేగా నాలో ఉన్న అవిద్య కరిగిపోయిలేగా నీ కృప చూపించు నీ దయ చూపించు. అలా చూపించవనుకో నీ దయ చూపించి నాలో ఉన్న అజ్ఞానాన్ని పోగొట్టవనుకో నీ కటాక్షం చూపించి నీ కరుణ చూపించి నాలో ఉన్నటువంటి తెలుగు తప్పుతనాన్ని పోగొట్టవనుకో నాకు సద్బుద్ధిని కలగజేయమనుకో నాకు సద్భక్తిని కలగజేయమనుకో కృప కనబేరు. నీకు ఎవరు చెబుతారో నీకు రికమెండేషన్ చేయడానికి ఎవరు సరిపోతారో నీకు రికమెండేషన్ చేయడానికి సిఫార్సు చేయడానికి ఎవరైనా సరిపోతారా పలానా రమణ స్వామి దయ చూపించవయ్యా అని చెప్పి నీ జాబ్ చేయించడానికి ఎవరు సరిపోతారయ్యా. నీ హృదయం పొంగి నీ అంతటి నీకు నీకు నా మీద దయ చూపించాలని ఆ పురణ నీకు హృదయంలో కలగాలి. కానీ నీ చేత ఇంకొకరని నీకు సిఫారసు చేసి చెప్పించడానికి నీతోటి సమానులు ఎవరున్నారు? అసలు నీతోటి సమానులు ఎవరు లేరు? నీకు మించిన వాళ్ళు ఎవరు లేరు? ఎవరు లేనప్పుడు నీతో చెప్పి ఎవరు చేయించగలరయ్యా? నీకు ఆ స్ఫురణ రావాలి, నీ అంతటి నువ్వు చెయ్యాలి. అంచేది నా ఎందుకు నీకు దయగలిగి కంపాషన్ కలిగి నాలో నా అజ్ఞానాన్ని బయటికి పనిచేసేటప్పుడు నా అజ్ఞానాన్ని విడిచిపెట్టేటప్పుడు ఈ దేహంలో ఉండగా ఈ లోకంలో ఉండగా ఇక్కడ ఉండగానే ఆ మోక్ష సుఖం ఎలా ఉంటుందో ఆ మోక్షానందం ఎలా ఉంటుందో ఆ ముక్తి సుఖం ఎలా ఉంటుందో ఒక్కసారి రుచి చూపించి నీలో నన్ను కలుపుకోవయ్యా. ఈ శరీరం ఉండగానే యజ్ఞానాన్ని పోగొట్టే బ్రహ్మ స్వంతం తెలుస్తుంది కాదు. అసలు కొంతమంది 100 సంవత్సరాలు జీవించినా ఏది తనకు మంచిదో ఏది తాను విడిచిపెట్టాలో దేన్ని పొందటం కోసం తను జీవించాలో జీవిత గమ్యం ఏమిటో ఈ భూమి మీదకి వచ్చిన పని ఏమిటో ఈ భూమి వల్ల మనం పొందవలసినటువంటి ప్రయోజనం ఏమిటో తెలియకుండా రాలిపోతారు. మీరు ఎవరినైనా సరే పర్పస్ ఆఫ్ లైఫ్ ఏమిటన్నారు అని జీవిస్తున్నారైతే జీవితం యొక్క పర్పస్ ఏమిటి? సేవ చేయండి వద్దంటారు అది జీవిత ధ్యేయం. సేవ చేయటమే పని చేయండి, పని చేయటమే జీవిత ధ్యేయమా? జీవితం యొక్క ధ్యేయం ఇది గోల్ ఆఫ్ లైఫ్, పర్పస్ ఆఫ్ లైఫ్ మీరు ఎప్పుడైనా మీరు దృష్టి ఉదయించారా? భక్తి కూడా ఐశ్వర్యం ఉందండి. మీరు నామం చెప్పేప్పుడు నామం చేసేప్పుడు నామంలో ఉన్న రుచి కనుక మీకు తెలియకపోతే లోపల దోషం రామనామం కానీ కృష్ణనామం కానీ శివనామం కానీ మీరు చేస్తున్నారు చేసేటప్పుడు మీకు రుచి తెలియటం లేదనుకోండి, భావన లేదనుకోండి, లోపల దోషం, బుద్ధిలో దోషం. మీరు నామం చేసేటప్పుడు భావన కలవాలి, మీకు రుచి తెలుస్తూ ఉండాలి. ఏమన్నా జ్వరం ఉందనుకోండి, లేదా నాలుగులో ఏమైనా దోషం ఉందనుకోండి, వస్తువులు తీసుకొచ్చిన నాలుగు మీద పెట్టినా దాని రుచి నాకు తెలియదు. అయితే భగవంతుడు నామం కూడా మీరు చేసేటప్పుడు చేస్తూ ఉంటారు, దాని రుచి కలిగి మీకు అందరి పోతుంది, లోపల ఏదైనా దోషం ఉంది. కొంతమందికి ఆహారం ముక్కులను ఎక్కిస్తారు, అది ఏం తెలియదు, భద్రత కోసం ఎక్కుతుంది. అదేవిధంగా నామం చేసేటప్పుడు దానికి రుచి తెలియకపోతే ముక్కులోంచి ఆహారం ఎక్కువ పిచ్చి వీణ నేను పోయి పిచ్చి చేసింది, నా పిచ్చి పోవడం కోసం నీ పిచ్చిలో పడ్డాను, ఆ పిచ్చి పోగొట్టుకోవడానికి నీ పిచ్చిలో పడ్డాను అని అది పిచ్చాను. భక్తి చాలా గొప్పది, భక్తి చాలా గొప్పది అని మనం అనుకుంటానంటే ఇదేమంటానంటే ఇది పిచ్చా అది పిచ్చాను. మన ఏదో సంతాపడి శ్రవణం చేసి కొంచెం పూజ చేసి ఏదో జపం చేసి యాత్రకు వెళ్ళి కాశీ వెళ్ళి రామేశ్వరం వెళ్ళి లక్షవతి నవం వచ్చి లక్షవతి నవం వచ్చారంటే దండలు లెక్కెట్టి దండలు లెక్కడుతున్నారు ఎలాగో నాలుగు లేచి స్నానం చేసి దేవుడు మరి వీళ్ళు పూజ పెట్టి అన్ని చేస్తున్నారు ఎన్ని ఎందుకు భక్తి కోసం మనం ఏదో తండాలు పడి భక్తిని అభివృద్ధి చేసుకుని స్వామి ఉద్ధరిస్తానని మనం చెప్పకూడదండి పిచ్చండి, నేను భక్తి పిచ్చండి బాగున్నాయి మాటలు మర్యాద మాట్లాడి ఎక్కువ తెలియదు తక్కువంటే జ్ఞాన విషయంలో ధర కూర్చోబెట్టారు నేను ఏమండి మిమ్మల్ని సగుణం ఇస్తా అవతారం అంటున్నారా ఏమిటన్నారు ఆ గణపతి తెచ్చిపెట్టాడు బంగారం బుర్ర పడుతుంది రూపాయలకి బుర్ర పడుతుంది అని జ్ఞానం ఎవరికి బుర్రపడుతుంది ఈ బుర్ర సరిగ్గా బంగారం పట్టుకుంటుంది గౌరవాన్ని పట్టుకుంటుంది రూపాయలను పట్టుకుంటుంది పుణ్యాన్ని పట్టుకుంటున్నారు. ఇది పుణ్యం వస్తుందని బ్రాహ్మణ బోధిస్తుంది కానీ ఈ వ్రతం చెయ్యి మనం అంతకుముందు పురాణంలో విని 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 ఉంటాడు ఇంత పుణ్యం వస్తున్నాడు పోనీ పుణ్యం సంపాదించుకున్నాను పదివేలు చేస్తాడు పెట్టుకుంది అంతవరకు వచ్చింది అంటే ఎన్ని బుర్రలు పట్టారు ఇంకా పట్టం వల్ల ఏంటంటే జ్ఞానం పట్టదు. గౌతమ బుద్ధి అన్నారు ఎన్నాళ్ళు చూస్తే మామూలు కూడా మంచిగా ఉంది మంచిగా ఉంది విజయాన్ని ఇటువంటి గొడవలు చూస్తున్నారు కానీ ఏది జ్ఞానం గురించి ఆత్మ గురించి వైద్యం గురించి చెప్పలేదు అది ఎవరు కావాలి ప్రైమ్ మినిస్టర్ సైంటిస్ట్ అన్నాడు అసలు జ్ఞానం యొక్క గురువు తెలిసిన వాడు జ్ఞానం అడుగుతాడు కానీ దాని గురువు తెలియని వాడు జ్ఞానం గురించి అడుగుతాడు ఇక్కడ ఏమన్నాడు పిచ్చి వేడా నా పిచ్చి పోగొట్టుకోవడానికి నీ పిచ్చిలో పడ్డా అంటే నా పిచ్చి ఏమిటి ఇప్పుడు అది నేను ఏం చేస్తున్నాను ఒక్క నిద్దట్లో తప్పించి పగలస్తమాని విషయాన్ని చింతిస్తున్నాను నేను విషయకామను రాముణ్ణి కామించడం లేదు శివుణ్ణి కామించడం లేదు ఈశ్వరుని కామించడం లేదు నేను భగవంతుని కామించడం లేదు మోక్షాన్ని అంత ముందే కామించడం లేదు నేను మోక్షకామని కాదు అయ్యా నేను విషయకామం నేను విషయాన్ని కామించండి మనస్సు ఎటుపోతే అది పోతుంది కొంతమంది అంటూ ఉంటారు మా మనస్సుని చెల్లిస్తానండి మా మనస్సు అతిథి కదులుతానండి చెల్లిస్తానండి అంటారు మీ మనస్సు ఎప్పుడు తెలిస్తా అంటే మీ పూర్వజన్మలో మీ మనస్సు అది పనిచేసినది అర్థం మీ పూర్వజన్మలు ఎవరో మీ జ్ఞాపకం లేకపోవచ్చు మీ పూర్వదేహాలు ఏమిటో మీకు జ్ఞాపకం లేకపోవచ్చు కానీ మీకున్న సంస్కారాన్ని బట్టి మీకున్న వాసనను బట్టి మీకున్న తలంపుని బట్టి మీకున్న ఐడియాలను బట్టి మీకున్న ఆశయాలను బట్టి మీకున్న ఆదర్శాన్ని బట్టి మీకున్న ఆకాంక్షను బట్టి ఈ పూర్వజన్మలు ఎటువంటివో మీ స్మరణకు తెచ్చుకోవచ్చు మీకు కావాలని అనుకుంటే నా మనస్సు ఆగటం లేదు నా మనసు తెలుస్తుంది నా మనసును పట్టుకోలేకపోతున్నాను నా మనసును నిగ్రహించుకోలేకపోతున్నాను ఏమిటి ఏమి చేయమంటారని స్వామి రమణస్వామి అడిగితే ఒక రమణస్వామి చెప్పిందంటే నీ మనసును ఆపుకుందాం అనుకుంటున్నావు నీ మనసును ఆడమంటే ఆడటం లేదు నా మనసును చెలించమంటున్నాను నా మనసును కదలమంటున్నాను అది కదలమంటే కదలకుండా వీధులు లేని చోట వర్షం రాదు అదేవిధంగా ఎక్కడైతే వాసన లేదు ఎక్కడ సంస్కారం లేదు అక్కడ తలంపు రాదు అక్కడ మనసు చెలించడం అనే సమస్య లేదండి. లోకంలో దుఃఖం అంటాను నానుడ అహంకారం క్లియర్ చేస్తాను లోకంలో బాధనంతా మానవుడు యొక్క అజ్ఞానం క్రియేట్ చేస్తాను ఈ దేశంలోనే కాదు ఇంకో దేశంలో కాదు లోకంలో ఎక్కడ ఉన్నాను ఇదే రివాజు ఇదే లోకం యొక్క ప్రభావం ఎంతకాలం అయితే మోహం ఉందో అంతకాలం శోకం విడిచిపెట్టదు ఎంతకాలం మనకు నిజం తెలియదో అంతకాలం మోహాన్ని మనకు విచారణ చేయమంటే కష్టం కాదండి యాత్రకెళ్ళి రమ్మంటే తేలిపో అహంకారాన్ని పోగొట్టుకోమంటే అది ప్రేమ పడాలని యాత్రకెళ్ళి రమ్మంటే తేలిపోతుంది పిచ్చి వేడ నేను పోయి పిచ్చి చేశాను నీ పిచ్చిలో పడ్డాను నీ పిచ్చి కూడా నాకు పోగొట్టేయాలంటే అది అది పిచ్చి అంట నా పిచ్చి పోగొట్టుకోవడం కోసం నీ పిచ్చిలో పడ్డాను ఇప్పుడు నిజం చేయాలంటే నీ మీద నా పిచ్చి ఉంది కదా అది పోగొట్టాను రెండు పిచ్చిలో ఉండిపోతాడు జ్ఞానం కావాలనుకున్న వాడికి ఇది చెబుతాడు రంగస్వామి ఎవరైతే ఆత్మ కోసమే జన్మించాడో ఎవరైతే ఆత్మ కోసమే జీవిస్తున్నాడో ఎవరైతే ఆత్మ తెలుసుకోవడం కోసం తన ప్రయత్నంలో ఆ ప్రయత్నం ఎవరైతే మరణిస్తున్నాడో కేవలం ఆత్మ చింతన కోసం ఆత్మని స్మరిస్తూ ఉంటాడో నూటికి నూరు పాడి కూడా ఒక వంతు కూడా తేడా లేకుండా నూటికి నూరు పాడి ఎవరైతే ఆత్మనే కామిస్తున్నాడో ఎవరైతే ఈశ్వరునే కామిస్తున్నాడో ఎవరైతే నూటికి నూరు పాడి మోక్షానే కామిస్తున్నాడో రెండవ విషయానికి ఎవరైతే తన హృదయంలో స్థానం ఇవ్వటం లేదో వాడికి దెబ్బత వర్తిస్తుంది ఆ పిచ్చిని పోగొచ్చు నాకు అంటున్నాడు ఆ ద్వైత బుద్ధిని పోగొచ్చు ఈ ప్రకృతిని పోగొచ్చు ఈ మనస్సు అనే పరిధిలోంచి ఈ మనస్సు అనే బౌండరీ నుంచి ఈ నిజోద్యానికి నుంచి నన్ను పైకి లగదీసి నీ స్వరూపానికి ఈ పంచభూతాలను కల్పించడం నీ ప్రకృతిలోంచి ఈ పంచభూతాలతో నిర్మించబడిన ఈ శరీరంలోంచి ఈ పంచభూతాలతో ఈ పంచభూతాలు ఇలా లేబెట్టినటువంటి ప్రాణ కోశం అన్నమయ కోశం ఈ మనమయ కోశం ఈ విజ్ఞానమయ కోశం ఈ కోశాలని దాటించి లోపల ప్రకాశిస్తున్నటువంటి ఈశ్వరుడు నిజంగా నోటికి పిచ్చి పట్టుకుని ఈ మాయ కోశాలు చీల్చుకుని వెళ్ళటం కోసం నీ పిచ్చిలో పడ్డాను ఈ కోశాలు చీల్చుకుని వెళ్తేనే కానీ నాకు దొరకదు ఈ కోశాన్ని తీర్చడం కోసం నా పిచ్చిలో ఉంటే నా మాయని నేను జయించలేను, నీ పిచ్చిలో పడితే నా మాయని కత్తిరిస్తాను, నీ పిచ్చిలో పడ్డాను అంటే నీ పిచ్చిని పోవ. నా పిచ్చి వదులుకున్నా, నాది విషయ పిచ్చ, నాకు కామం ఉంది, నాది విషయ కామం, నీది పిచ్చే నిన్ను కామిస్తున్నాను అంటే నీ వేరు నేను వేరని భేద బుద్ధి నాకు పోవాలి. వర్ణా చేస్తుందా, నీ వేరు నేను వేరు అని భేద బుద్ధి నాకు పోవాలి. నీవు వేరు నేను నువ్వు నేను అనగ, నువ్వు అనగలేదు, ఇంకా నేను అనగలేదు, నువ్వు వేరుగా కనిపిస్తున్నావు, నేను వేరుగా కనిపిస్తున్నాను. నీ మీద ఎంత భక్తి ఉన్నా, నీ మీద ఎంత ప్రేమ ఉన్నా, నిన్ను రాత్రి పనులు నిన్నే స్మరిస్తున్నప్పటికీ నీ వేరుగా ఉన్నంత కాలం, నేను వేరుగా ఉన్నంత కాలం నీ మీద అడగా మహాశయ గారు దీనికి ఎవరైనా సిద్ధంగా ఉన్నారా? అయినా ఈశ్వరుడు తనకంటే వేరుగా ఉన్నంత కాలం నాకు వరం కావాలని, వాంఛ కావాలని నన్ను స్వర్గలోకంలోకి నాకు స్వర్గలోకంలోకి పంపని ఏదో తనకంటే వేరుగా ఈశ్వరుడు ఎంతకాలానికి ఇప్పుడు కనిపిస్తుంటాడో అంతకాలం తన అజ్ఞానం సృష్టించే, తన అహంకారం సృష్టించే విషయ వలయం నుంచి, ఈ కోరికల వలయం నుంచి ఏ జీవుడు బయట పడ్డాడు కాబట్టి నీకు నాకు అనే వేరు భావం కూడా కత్తిరించి ఆ వేరు భావం కూడా తీసేసి ఆ పిచ్చిని కూడా నువ్వు పోగొట్టవలసిన బాధ్యత, నన్ను అందరం ఎక్కించవలసిన బాధ్యత, హృదయ సింహాసనం మీద కూర్చోబెట్టవలసిన బాధ్యత, ఆత్మ సింహాసనానికి అధిష్ఠిపడిగా ఆత్మ సింహాసనానికి చక్రవర్తిగా చేసిన బాధ్యత, నా పిచ్చి విడిచిపెట్టి నీ పిచ్చిలో పడ్డాను కాబట్టి నీ మీద నాకున్న పిచ్చి నాకు పోగొట్టే బాధ్యత కూడా నీ గారు మాత్రమే. ఎందుచేతంటే నీ పిచ్చి నాకు పోకపోతే నేను మోక్షాన్ని పొందలేను, నీ పిచ్చి నాకు పోకపోతే నాకు జ్ఞానం కలగదు, నీ పిచ్చి నాకు పోకపోతే నాకు మోహం పోదు. ఇది కూడా ఒక రకమైన మోహమే, ఇది కూడా ఒక రకమైన బంగారం సంఖ్య ఉంది అంటున్నారు. కల్మషం భగవంతుడు వాడుతున్న మాటలు, ఎవరైతే కల్మష రహితులు అవుతారు వాడి కదా బ్రహ్మభావన, వాడి కదా బ్రహ్మభావన పొందేది, వాడి కదా బ్రాహ్మణి స్థితి, వైద్య బ్రాహ్మణి స్థితిలో నిలబడి ఉండగలుగుతున్నాడు. పట్టుదలతో ఎవరైతే బ్రాహ్మణి స్థితిలో స్థిరంగా దృఢంగా తన దేహం పోయినా తన గౌరవాన్ని అవతరించి తన గౌరవాన్ని తన ఆధారవాన్ని తన కీర్తిని పణం పెట్టి అవతరించి తన పేరు పెట్టాడు నిలుగుతున్నాడు, తన సమస్తం సాగం చేయడానికి సిద్ధంగా ఉంటాడు. అలా వాడే బ్రాహ్మణి స్థితిలో దృఢంగా ఉంటాడు. ఎవరైతే బ్రాహ్మణి స్థితిలో దృఢంగా ఉండగలుగుతున్నాడో వారికే పిచ్చిపోతుంది. ఈ బ్రహ్మభావంలో ఎవరైతే నిలకడగా ఉండగలుగుతున్నాడో వాళ్ళు విడిచిపెట్టదు, కానీ ఎటువంటి మిగతా ద్వైత భావం విడిచిపెట్టదు. ద్వైత భావన ఉన్నంతకాలం మోహంలో పడే ప్రమాదం ఉండవాడు. ఈశ్వరుని ఏదో అడగాలనే బుద్ధి వెళ్ళిపోవాలి, అది పరిపూర్ణమైన స్థితి కాదు, అది అసంపూర్ణమైన స్థితి. చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఆత్మ చాలా ముఖ్యం. ఆత్మను దర్శించిన వాడు దుఃఖంలో చరిస్తారు. ఆత్మను దర్శించేవాడు ఎంత గొప్ప పాండిత్యం లేకుండా సరే దుఃఖం విడిచిపెట్టారు. సోదర మహాశయర ఈ ఆధ్యాత్మిక జగత్తు, ఈ స్పిరిచువల్ ఫీల్డ్ మౌనం తీసుకెళ్ళినంత దూరం మాట కానీ కలవకపోతాను. నేను మౌనంగా ఉన్నాననుకోండి, అనుకోని మాట, నేను మాట్లాడే మాట కంటే నాకు వచ్చే తలంపు కంటే నాకు వచ్చే భావన కంటే మీకు ఎక్కువ ఉపకారం కలిగింది. అదే మాట వల్ల ఉపకారం లేదని మీరు అడగచ్చు. మాట కంటే మౌనం గొప్పది, మాట కంటే మౌనం ఎక్కువ సహకారం చేస్తుంది. నిజమైన ఆత్మకి ఈ ప్రాణానికి ఎట్టి సంబంధం లేదు. ప్రాణం అనేది పంచిపోతాల్లో ఒకటి, పంచిపోతాల్లో గాలి ఒకటి. ఈ గాలే ప్రాణం. దేహం ఏ ప్రారంభం అనిపించడం కోసం ఈ దేహం వచ్చిందో ఆ ప్రారంభం ఖర్చయ్యే వరకు ప్రాణాన్ని దేహాన్ని పట్టుకుని ఉంటుంది. తర్వాత ఈ ప్రాణం ఎక్కడికి వెళ్ళిపోతుంది, ఎక్కడికి వెళ్ళిపోతుంది, ఈ గాలి ఈ గాలి అనేది కలిసిపోతుంది. ప్రాణం అనేది ఒక శక్తి. ఆ ప్రాణశక్తిని ఎవరైతే తన ఇంద్రియాలు నియమించుకుంటున్నాడో, ప్రాణాన్ని ఎవరైతే నిర్ణయించుకుంటున్నాడో, ఎవరైతే విషయాల్లోకి ప్రాణశక్తిని ఎవరైతే ఖర్చు పెట్టలేదో వారికి ఆత్మను తెలుసుకోవడానికి ప్రాణశక్తిని సహకారం చేస్తుంది. ప్రాణం పోయినా ఆత్మకి ఏమి దంకా లేదు, దోత లేదు. ప్రాణానికి ఆత్మకి ఇసుమంత సంబంధం లేదు, ఇసుమంతయు సంబంధం లేదు, ఇసుమంతయు కొంచెము మాత్రమే సంబంధం లేదు, అణు మాత్రమే సంబంధం లేదు. మనం పీల్చుకునే గాలికి, లోపల ఉన్న గాలికి, నిజమైన ఆత్మకి అణు మాత్రమే కొంచెము ఇటు మంతకి కూడా సంబంధం లేదు, లేదు, లేదు. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, భగవాన్ జయ భగవాన్ ప్రియ భగవాన్. నువ్వు రావు నన్ను పోనేవు, నువ్వు రావు నన్ను పోనేవు, మరొకటి మొత్తం తీసుకొచ్చిన ఒకేలా ఉంచి మధుర గణాలతో ఊగించి నువ్వు రావు అనుకోను, నేను మరొకటి వచ్చేసి స్వప్నాలు నుంచి మధుర గానాలతో ఊగించి ప్రపంచానికి అటలు నీవే పటలు నీవే మటలు నీవే అని నీవే అవునా
భగవాన్?
అటలు నీవే పటలు నీవే మటలు నీవే అని నీవే అవునా భగవాన్? మాటలు నీవే బటలు నీవే మాటలు నీవే అని నీవే
భగవాన్.
అటలు నీవే బటలు నీవే మాటలు నీవే అని నీవే భగవాన్. భగవాన్ నైవేద్యం పెట్టారని, నైవేద్యం పెట్టండి, మీరు నైవేద్యం పెట్టాలని నాలుగు పెట్టడం అంటారు.
రమణ మనది దినుమా కదలి రారావో రమణ, రమణ మనది దినుమా.